అందరికి చేరి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులకు క్రీస్తునామములో ప్రత్యేక వందనాలండి. మత్తయి సువార్త 13:47-48 నేను చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు.
థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. ఆ సిస్టర్ ధన అబ్రహం గారు, ఏపీఎస్ ఇస్రాయల్ కోఆర్డినేటర్, అమ్మా వందనా. 49:50 వచనాలు తీసుకోండి.
అలాగే సార్. అలాగే యుగ సమాప్తి అంది జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేర్పరిచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రైజ్ లెట్ సార్.
అమ్మా థ్యాంక్ యూ, వందన. 51-52 వరకు శేఖర్ బ్రదర్ శ్రీకాకుళం ట్రైనింగ్ టీమ్ నుండి బ్రదర్ వందన.
బ్రదర్ ప్రైజ్ లార్డ్.
వందన
51 వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిది. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానును పోలి ఉన్నాడని వారితో చెప్పెను.
బ్రదర్ థ్యాంక్ యూ. 53-54 వచ్చినాడు బ్రదర్ నాగరాజు గారు, టీజీఎస్పీ కోఆర్డినేటర్ గా చదవాల్సిందిగా
ఆహ్వానిస్తున్నాను. 53-54 వచనాలు. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి.
ఏపీఎస్పీ 6th బెటాలియన్ సిల కోఆర్డినేటర్ గారు సహోదరి చదవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అమ్మా వందనాలు. 55-56 మాధురి గారు, వందనాలు తీసుకోండి.
సహోదరులందరికీ వందనాలండి. 55-56 వచనాలు చదువుకుందాం. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదయాను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరులు మనులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతర పడేది.
బ్రదర్ శ్రీను గారు, టీజీఎస్పీ కోఆర్డినేటర్ గారు, బ్రదర్ తీసుకోండి.
అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
వచనాలు 10-11 వచనాలు సిస్టర్ కృష్ణవేణి గారు, ఏపీఎస్పీ 2nd బెటాలియన్ ఇస్రాయల్ కోఆర్డినేటర్ గారు.
తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ప్రైజ్ లార్డ్ సార్.
అమ్మా థ్యాంక్ యూ. 12 వచనం బ్రదర్ ఉపేంద్ర గారు, 6th బెటాలియన్ కోఆర్డినేటర్ గారు, బ్రదర్.
తీసుకోండి. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినవి వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకయు నున్నారు.
థ్యాంక్ యూ బ్రదర్. 13-15 వరకు సిస్టర్ స్వరూప గారు, ట్రైనింగ్ టీమ్.
13 నుంచి 15 వచనాలు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు, కనుక వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంతమాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది. తమ్ముడు ప్రైజ్ లార్డ్.
పదహారు 17 వచనాలు బ్రదర్ డేవిడ్ రాజ్ గారు, ఏపీఎస్పీ 16th బెటాలియన్ కోఆర్డినేటర్ గారు.
బ్రదర్ డ్యూటీలో ఉన్నారన్న. నేను అనిత డేవిడ్ అన్న. పదహారు 17 వచనాలు చదువుకుందామండి. అయితే మీ కన్నులు చూచుచున్నది కనుక సిద్ధపడ్డానన్న. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరు వినకపోయిరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను.
ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా శుభాలు తెలియపరచుకుంటూ ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని లీడ్ చేయవలసిందిగా మన అడ్మిన్ మహేష్ సార్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ వందనాలు సార్.
శ్రీకాంత్ వందనాలు. నా వాయిస్ వస్తుందా
సార్? ఆడిబుల్ సార్, క్లియర్.
ఫస్ట్ ధ్రువం తండ్రి, థ్యాంక్స్ ఫర్ ఉపేన్ దేవ, దయగల రక్షక, సర్వాధికారి మీకు అన్నారు. స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినం 26వ తేదీని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు మాకు ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి మీకు అన్నారు. హృదయాన్ని నీ పాదాలను ఆశ్రయించాం. ప్రభా, బైబిల్ స్టడీ ప్యాటర్న్ బట్టి కూడా మీకు వందనాలు. అందరం కలిసి వచ్చిన నొంబడి వచ్చిన ప్రభా, సరైన అవగాహనలోకి రావడానికి ధ్యానించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఏపీఎస్పీలో టీబీఎస్పీలో మీరు తీసుకొచ్చిన గొప్ప కదలికను బట్టి మీకు వందనాలు. కట్టబడ్డ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. నాయకత్వ బాధ్యతను తీసుకుంటున్న ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. విజయం నిర్బలపరచండి, ధన అగ్రహం నిర్బలపరచండి, ప్రభాసి శేఖర్ నిర్బలపరచండి, ఏఆర్ఎస్ నాగరాజును బట్టి మీకు వందనాలు. మాధురి సిస్టర్ని బలపరచండి, శ్రీను మీరు బలపరచండి, కృష్ణవేణి, ఉపేంద్ర, దేవా స్వరూప శిస్టు, అనితా డేవిడ్, శ్రీకాంత్ మీరు బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకొని మా సంభాష ప్రయోజనకరంగా మీ వాక్యాన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీని ఇప్పటి వరకు నడిపించిన సోదరుడు శ్రీకాంత్ పొందనాలు. స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన ఏపీఎస్పీ కోఆర్డినేటర్లకు అందరికీ ట్రైనింగ్ టీమ్ యూనిఫామ్, అట్లాగే పార్టిసిపెంట్స్ మీకు కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు కూడా డిస్కషన్స్ లో పాల్గొనొచ్చు. ఆల్రెడీ వాక్యాన్ని పఠించారు. మనం వాక్యం మీద నెక్స్ట్ పాయింట్ మనం చూసేది మీకు ఎట్లా అర్థమైందో మీ సొంత మాటల్లో చెప్పాల్సి ఉంటుంది. సొంత మాటల్లో చెప్పాలి. అందులో మొదటిగా విజయ్ 47-48 వచనాలు.
సార్ ప్రైజ్ లేడ్ సార్.
విజయ్ ప్రైజ్ లేడ్
సార్. మత్తయి సువార్త 13:47-48 కలిసి చదివితే సార్, మరి పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది, అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఈ మాటలు చదువుతున్నప్పుడు సార్ నాకు అర్థమైంది ఏంటంటే, పరలోక రాజ్యము ఉన్నది, ఆ పరలోక రాజ్యానికి ఎలా అయితే ఆ పరలోక రాజ్యం ఉందో, ఈ లోకంలో సముద్రంలో ఉంది, సముద్రంలో వల వేసినప్పుడు మరి చేపలు పడినప్పుడు వల వేసినప్పుడు చేపలు పడిన అందులో మంచి చేపలు ఉంటాయి, కొన్ని చెడ్డ చేపలు ఉంటాయి, పనికొచ్చినవి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. ఆ వలని ఒక ఒడ్డుకి లాగిన తర్వాత అందులో మంచి తీసుకుంటారు, చెడి తీసుకుంటారు. ఆ మంచి అన్ని తీసుకొని తీసుకెళ్తాడు, చెడి అన్ని వదిలేస్తాడు, పనికిరాని అన్నిటిని. అలాగే మరి పరలోక రాజ్యంలో కూడా వెళ్లే ఆ దేవుని ఆ రాకడ జరిగినప్పుడు గాని, ఆయన తీసుకునేటప్పుడు గాని, ఆయన అంతిమ తీర్పులో మా అందరినీ కూడా ఎవరైతే దేవుని కోసం ఆయన పనిలో ఉంటూ ఆయన కోసం ఇష్టంగా బ్రతుకుతారో వారందరినీ తీసుకుని వెళ్తారని, మిగిలిన వాళ్ళంతా ఆయన విడిచిపెడతాడని ఈ మాటల్లో నాకు అర్థమైంది సార్.
బాగుంది. అయితే ప్రశ్న ఏమర్థమైంది కాదు, నా ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాలుగో పాయింట్, ఆ వాక్యాన్ని వారు సులభ భాషలో సొంత మాటల్లో చెప్పాలి. అంటే అక్కడ బైబిల్ భాష నువ్వు వాడికి భాషలో చెప్తే అయిపోతారు, ఏం అర్థమైందని అడగట్లేదు, సొంత మాటల్లో చెప్పండి మీ చదివిన వాక్యాన్ని అన్నప్పుడు నేరుగా మిగతా వాళ్ళకి అవగాహన కొరకు పరలోక రాజ్యం సముద్రంలో ఆ చేపలను పట్టిన వాళ్ళని పోతూ పోల్చారు, అందరూ మంచివి చెడ్డవి, మంచి వాటిని కూర్చుకొని చెడ్డవాటిని బయట పడేస్తారు అని రాయబడింది అని చెప్తే అయిపోతారు. దాన్ని వివరణ కర్ల వివరణ కాదు, సొంత మాటల్లో మీ చదివిన వాక్యాన్ని చెప్పడం దయచేసి గమనించండి. 49:50 ధన అబ్రహం.
అలాగే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చదవవసరం లేదు, అది కూడా
ఆ వాక్యాన్ని మీరు ఆల్రెడీ ఒకసారి చదివేశారు, ఇప్పుడు మళ్ళా చదివి దాని వివరణ చెప్పాల్సిన అవసరం లే, అది సొంత మాటల్లోనే చెప్తే సరిపోతుంది. మనం పైగా బైబిల్ స్టడీ రూల్ ఏంటంటే షార్ట్ గా స్పష్టంగా షార్ట్ గా చెప్పడం వల్ల అందరూ మాట్లాడడానికి అవకాశం వస్తుంది. అందుకోసం మీరు అవసరమైతే తప్ప టైం తీసుకోవద్దు, ఏదైనా సరే నేరుగానే చెప్పాలి. అమ్మా ధనాభరణం.
నాకు ఇవ్వబడిన పోర్షన్ 49:50 సార్. అయితే మరి విజయాన్న 47:48 చెప్పినట్లుగా మరి చేపలను అక్కడ వేర్పరిచి ఏ రకంగా మరి మంచి వాటిని గంపల్లో చేర్చి మరి చెడువాటిని మరి పారవేయుదురు, అలాగే నీతి మంతుల్లో నుంచి కొంతమంది మరి నీతి మంతులను దుష్టులను వేర్పరిచి మరి దుష్టులను అగ్నికుండంలో వేస్తారని నాకు అర్థమైందన్న. రైట్ సార్.
ఏమర్థమైంది అని అడగట్లేదు, వాక్యాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అని అడుగుతున్నాము. ఏమర్థమైంది అంటే నాకు అర్థమైంది అని చెప్పాలి వివరణ. ఆ వాక్యాన్ని సొంత మాటలో చెప్పండి అంటే అక్కడ ఏమైనా గ్రాంధికమైన పరిభాష ఉంటే దాన్ని తీసేసి మీ సొంత భాషలో, ఒక తెలంగాణ భాషలో, ఒక శ్రీకాకుళం శ్రీకాకుళం యాసలోకి, రాయలసీమ రాయలసీమ భాషలోకి మార్చుకొని చెప్పవచ్చు. సొంత మాటల్లో చెప్పడం అంటే మీ మాటల్లో మీరు చెప్పడమే, వివరణ కాదు అది. 51:52 శేఖ.
సార్ ప్రజలాడు సార్ సార్, పైన ఉన్న వాటిని అన్నింటినీ మీరు గ్రహించా అంటే మీరు తెలుసుకున్నారా అని వారిని అడిగినప్పుడు వాళ్ళు తెలుసుకున్నామని చెప్పారు సార్. అందువలన వాళ్ళు మళ్ళీ పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి కూడా తన తన్నిధిలో ఉన్న ఆ కొత్త పదార్థాలను పాత పదార్థాలను బయటికి తెచ్చే ఇంటెజమాన్ పోలి ఉన్నాడని మరలా చెప్పారు సార్.
అంతే అంతే, చక్కగా ఉన్నదాన్ని కళ్ళతో చూసి చదువుతూ ఆయన చదివాడు కానీ సొంత మాటలో చెప్పాడు అంతే, అలా చెప్తే సరిపోద్ది. 53:54 ఏఆర్ఎస్ఏ నాగరాజు.
సార్ ప్రైజ్ లార్డ్.
ఎస్ సార్.
రైట్ సార్. ఏదైతే 52 ఉన్నటువంటి ఉపమానం గురించి ప్రభు మాట్లాడి చెప్పి చాలించిన తర్వాత ఆయన తన సొంత ప్రదేశానికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ కనబడుతుంది సార్. అక్కడ నుంచి ఆయన మందిరంలో వారికి బోధించారు. ఆ బోధ విన్న వారికి ఈయన జ్ఞానం గురించి, ఆయన అద్భుతాల గురించి అక్కడున్న వారు ఆశ్చర్యపడినట్లుగా నాకు అర్థమైంది సార్.
57:58 స్త్రీను ఫస్ట్ పెట్టాలి. 57-58 శ్రీను ఫస్ట్ పెట్టాలి
సార్. ప్రజలాడ్
శ్రీను ప్రజలాడ్.
ఇక్కడ నేను చదివిన వాక్యాన్ని బట్టి నేను గ్రహించిందండి సార్. ఇక్కడ లోకల్ అంటే అతను అక్కడ స్థానికుడు యేసుప్రభు వాళ్ళకి అందరికి పరిచయం సుపరిచయం. అక్కడ ప్రవక్తగా ప్రకటించుకుంటూ దేవుడు అక్కడ వాళ్లకు అవిశ్వాసం కలిగింది సార్. నేను చదివిన వాక్యం నేను గ్రహించింది.
నువ్వేం గ్రహించావని అడగల, అక్కడ ఉన్న దాన్ని సొంత మాటలో చెప్పమని అన్నా.
సొంత మాటలో చెప్పాడు సార్.
అయిపోయింది, చెప్పడం అయిపోయిందిలే, నెక్స్ట్ వెళ్దాం. తర్వాత 10-11 వచనాలు ఒకసారి గైడ్లైన్స్ స్టడీ టీం సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా ఆ వాక్యాన్ని సులభ భాషలో సొంత మాటల్లో చెప్పేటట్లు ప్రోత్సహించాలి. సులభ భాషలో సొంత మాటల్లో చెప్పండి కాబట్టి మీరు కొంచెం సహకరించాలి. అంటే అలాగే మనం ఆల్రెడీ మీరు వివరణ చెప్పేది ఫ్రెష్ చర్చించేది అవన్నీ తర్వాత ఉన్నాయి. ఈ ఫేజ్లో ఏంటంటే అసలు మీకు వాక్యాన్ని మీ సొంత మాటల్లోకి మీరు మార్చుకోగలుగుతున్నారా లేదా అన్నది మీకు పరీక్ష. అది మీరు చేస్తే చాలు, నాకేం అర్థమైంది, నేను భావించి నేను అర్థం చేసుకుంది అలా కాదు. సొంత మాటలో ఆ వాక్యాన్ని చెప్పడం అది ఈ ఫేజ్లో మనం చేసేది. 10-11 వచనాలు కృష్ణవేణి గారు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. అక్కడ శిష్యులు క్రీస్తు ప్రభుల వారితో అడుగుతున్నటువంటి మాట సార్, ఉపమాన రీతిగా ప్రజలతో ఎందుకు మాట్లాడుచున్నారు అని అడుగుతుంటే క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, పరలోక రాజ్య మర్మాలు మీకు మాత్రమే అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించలేదు అని చెప్తున్నారు సార్. ప్రైజ్.
12 ఉపేంద్ర
సార్. వందనాలు సార్.
వందనాలు ఉపేంద్ర.
ఇందులో ఇద్దరు ఉన్నారు, కలిగిన వారు లేనివారు. కలిగిన వారికి ఇవ్వబడిందనింది, దీనివల్ల వారికి సమృద్ధి కలుగుతుంది అని ఉంది. లేని వారి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడినని రాయబడింది. ఇక్కడ వారికి కన్నులున్నాయి కానీ చూడరు, చెవులున్నాయి వినరు గ్రహింపరు అని ఉంది సార్.
బాగుంది. తర్వాత 13-15 వచనాలు స్వరూప ట్రైనింగ్ టీమ్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
సార్,
ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అని అడిగిన శిష్యులకు యేసు ప్రభు వారిస్తున్న సమాధానం, నేను వాళ్లతో ఉపమానం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, విన్నా అర్థం చేసుకోరు, గ్రహింపరు. తద్వారా యెషయా ప్రవక్త చెప్పినట్లు ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నిజమైంది. మీరు తప్పక వింటారు కానీ అర్థం చేసుకోలేరు, మీరు తప్పక చూస్తారు కానీ గ్రహించలేరు. వాళ్ళు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు మళ్లితే నేను వాళ్ళని నయం చేస్తాను, కానీ అలా జరగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి, వాళ్లకు బాగా వినిపించదు, వాళ్ళు తమ కళ్ళు మూసుకుని ఉన్నారు అని యెషయా గ్రంథం 6:9-10 వచనాలలో ఉన్న ప్రవచనాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేశారు సార్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్
యూ.
సార్, ఇది ఈ మాటలు యేసు ప్రభు శిష్యుల గారితో చెప్పినట్టుగా కనబడుతుంది సార్. అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి, మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. 17 వచ్చేసరికి చాలా మంది ప్రవక్తలు నీతిమంతులు మీరు చూస్తున్న వాటిని చూడాలని ఆశించారు కానీ చూడలేకపోయారు, మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గాని వినలేకపోయారని మీతో ఖచ్చితంగా చెబుతున్నానని చెప్పినారు.
చక్కగా మీరు అందరు వాక్యాన్ని స్పష్టంగా చదివారు, సొంత మాటల్లో చెప్పండి అన్నప్పుడు కూడా ధైర్యంగా సొంత మాటల్లోకి మార్చుకొని కూడా చెప్పగలిగారు. మనం 13-13 అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉన్నాయి కాబట్టి ఉపమానాల మీద ముందు మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మిగిలిపోయిన పోర్షన్ 47-58 పాటు మధ్యలో కొన్ని మాటలు 10-17 మిగిలిపోయాయి. సో ఈ రోజు రేపు మనం 13 అధ్యాయాన్ని ముగించేసుకుంటాం. అందుకోసమని చెప్పి మరలా ఎందుకు 10 నుంచి 17 ఇచ్చారంటే అందులో ఉపమానం లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసి స్టడీ చేసేసాం. మిగిలిన వాక్యాలు ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం. రైట్, ఇక్కడ సొంత మాటలో చెప్పిన తర్వాత మనం చేసే నెక్స్ట్ పని ఏంటంటే సొంత మాటలో చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. ఇది నొచ్చుకునేది కాదు, ఇది నేర్చుకునే విధానం. కాబట్టి మీరు ఇప్పుడు మీ వాక్యం మీద మాట్లాడరు, పక్క వాళ్ళ వాక్యం మీద మాట్లాడతారు. అక్కడ రాయబడింది ఏంటి, ఈ సిస్టర్ ఈ బ్రదరు చెప్పింది ఏంటి, అక్కడ ఉన్న దాన్ని వదిలేశారు, అక్కడ లేని దాన్ని పెట్టారు, అక్కడ ఉన్న దాన్ని వదిలేసినా మీరు మాట్లాడితే వాళ్ళు సరి చేసుకుంటారు, ఆహా నేను వాక్యాన్ని వదిలేస్తున్నాను, లేని దాన్ని పెడితే నేను లేని దాన్ని పెడుతున్నాను అని సరి చేసుకుంటారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్తారా స్టడీ టీం? సొంత మాటల్లో మాట్లాడిన వాళ్ళ మాటల మీద మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైజ్ చేస్తారా? అలాగే పార్టిసిపెంట్స్ లో కూడా ట్రైనింగ్ టీం వాళ్ళు ఉన్నారు, మీరేమైనా అబ్జర్వ్ చేసిన విషయాలు ఉంటే చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చదువుతారు వాక్యాన్ని. మనం అందరి కోసం అక్కర్లేదు, ఒకటి రెండు విషయాలు కరెక్షన్స్ మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమైపోతారు నేనేం పొరపాట్లు చేస్తున్నాను.
విజ్ఞాన పోర్షన్లో 47 లోకము అనే వలన ఉంది సార్, అక్కడ ఆ పదము లేదు, ఆయన పదాన్ని వాడారు అక్కడ.
తర్వాత శ్రీకాంత్, నా వాయిస్ బానే ఉందా, నా వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుందా?
క్లియర్ సార్, క్లియర్, క్రిస్టల్ క్లియర్ గా ఉంది.
నాగరాజ్ వాయిస్ నాకు ఎందుకు బ్రేక్ అయ్యింది, మళ్ళా మాట్లాడు బ్రదర్. నాగరాజ్
సార్ వాయిస్ వస్తుందా? ప్రాబ్లమ్
క్లియర్ సార్, మీరు కూడా బాగుంది మాట్లాడారు.
విజయన్ నాగర్ పోర్షన్ లో ఆయన లోకము వలన పోల్చారు సార్, అక్కడ లోకము అనేది లేదు అని చెప్తున్నారు సార్. అంటే 47
అక్కడ లోకం లేదు కానీ లోకాన్ని పెట్టాడు ఆయన, వాస్తవానికి కరెక్టే, మంచి అబ్జర్వేషన్. ఇంకా అట్లా ఏమైనా జ్ఞాపకం చేస్తారా? మనం ఐదు స్టడీలో మనం ఏం చేస్తున్నామంటే ఆచి తీసి మాట్లాడడం, ఏది ఉన్నా సరే దాన్ని వదిలేయకూడదు, లేని దాన్ని పెట్టాలంటే మనకి ఏమైనా క్లూ ఉంటే తప్ప లోపల అందులో పెట్టకూడదు, ఆ జాగ్రత్త తీసుకుంటున్నాం. శేఖర్ మాట్లాడు
సార్. ప్రజలాడు సార్, అదే సార్, పరలోకరాజ్యము వాళ్ళను పోలి ఉన్నది అనే మాటని అంటే ప్రస్తావించలేదు సార్, అదొకటి సార్.
పరలోక రాజ్యము వలన పోలి ఉన్నది అని చెప్పలేదు ఆయన. ఏమనుకున్నారంటే వివరణ చెప్పాలేమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాడు, అందుకోసం తన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి అర్థమైంది, విజయ్ వదిలేయండి మిగతా చెప్పాడు. ఇంకా వేరే ఏమన్నా కరెక్షన్ చెప్తారా
సార్? 50 సహోదరి అక్కడ జరిగే బాధ అంటే మీను ఏడుపును అన్నిటి కొరకటి అది చదవలేదు సార్, సహోదరి చెప్పలేకపోయారు.
అవును, తను కూడా వివరంలోకి వెళ్లి ధన అబ్రహాము అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయి అన్న మాట తను ప్రస్తావించలేదు. బాగుంది, గుడ్ అబ్జర్వేషన్. మీరు మీ వాక్యానే కాదు పక్క వాళ్ళ వాక్యం కూడా శ్రద్ధగా వింటున్నారని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ధన అబ్రహాం పోర్షన్ లోనే 49 దేవదూతలు అన్న విషయాన్ని కూడా తను మాట్లాడలేదు. దేవదూతలు వచ్చి అన్న మాట దాన్ని వదిలేశారు. ఓకే, దాని కూడా వివరంలోకి వెళ్ళింది కాబట్టి మిస్టేక్ వచ్చింది, వదిలేయండి. తర్వాత ఇంకేమైనా మాట్లాడతారా? కరెక్షన్ ఇంకొకటే కరెక్ట్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. నాగరాజు పోర్షన్ లో కూడా మిస్టేక్ ఉంది, మిస్ అయ్యిందని చెప్పేసి తను ఎవరు శామ్యుయల్ ట్రైనింగ్ టీమ్ నుంచి ఐడెంటిఫై చేశాడు. నాగరాజు పోర్షన్ ఎంత, 53, 54 వచ్చినారు. అందులో ఏమంటారంటే ఈ జ్ఞానం అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదాన్ని మిస్ చేసావట, ఇది ఎక్కడ. అందుకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, అభ్యంతరపడ్డారు అని మాట్లాడినట్టున్నారు. కానీ ఈ జ్ఞానము ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న మాట మిస్ అయ్యిందని అంటున్నారు. బాగుంది, మీరు ట్రైనింగ్ టీం వాళ్ళు కానీ పార్టిసిపెంట్స్ కానీ అందరూ చక్కగా వింటున్నారు, మీ వాక్యమే కానీ పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా వింటున్నారు. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కూడా. బాగుంది, నేను ముందుకు వెళ్తున్నారు. ఇక కరెక్షన్ చాలు, మిగతా వాళ్ళు మీరేమైనా కరెక్షన్స్ ఉన్నాయో మీరు రెండోసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనం ఇది 6వ పాయింట్లో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఏది మాట్లాడినా వివరణ అంతా చెప్పి చివరిలో కంక్లూడ్ చేద్దాం అనుకోవద్దు. అంత టైం ఉండదు ఇక్కడ. మీరు ఏదైనా మాట్లాడితే ముందు ఆన్సర్ చెప్పేయాలి. ఆన్సర్ మాకు అర్థం కాకపోతే వివరించండి అంట. వివరణ కూడా మీరు లెంతీగా తీసుకోకూడదు, సాధ్యమైనంత తక్కువగా నేరుగానే వివరణలోకి వెళ్ళాలి. ఒకటి రెండు మాటల్లోనే మీ సమాధానాలు ఉంటాయి. అది ఇక్కడ మనం 6వ పాయింట్లో చూస్తున్నాం. మనం ఇప్పుడు ప్రశ్నలకు వెళ్తున్నాం. ఆ ప్రశ్నల్లో కూడా మీరు ఆ వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునేటట్లుగా మీ ప్రశ్నలు ఉండాలి. అంతే తప్ప అక్కడ ఏదో ఒక ముక్క పెట్టుకుని బైబిల్ అంతా తిరగకూడదు, బయటకు వెళ్ళకూడదు. మనంతా కాంటెక్స్చువల్ బైబిల్ స్టడీ, ఇచ్చిన ప్యాసేజ్ని బెటర్ గా అర్థం చేసుకునే ప్రశ్నలు, ఆరోగ్యకరమైన మేలు చేసే ప్రశ్నలు అడగాలి. సందర్భానికి సంబంధం లేని ప్రశ్నలు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్స్ లేటర్ తీసుకోకూడదు అన్నది గైడ్లైన్స్. కాబట్టి మీరు మేలు చేసే ప్రశ్నలు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే ప్రశ్నలు మీరు డిస్కస్ చేస్తారని భావిస్తా ఉన్నా. మనం వచ్చిన మెంబడు వచ్చిన వెళ్ళిపోతాం, అప్పుడు మనకి ఇంకా బెటర్ గా ఉంటాం. సో మొదటిగా 47, 48 వచనాలు, విజయ్ నీ వాక్య భాగంలో ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ప్రశ్నలే మీరు అడగాల్సిన పనిలా. ఆల్రెడీ మీకు ముందుగా పోర్షన్ ఇచ్చేసాం కాబట్టి మీరేమైనా స్టడీ చేసేసి ఉంటే నాకు ఇట్లా ప్రశ్న వచ్చింది, దాన్ని నేను స్టడీ చేశాను, నాకు ఎలాంటి సమాధానం దొరికిందని చెప్పేస్తే టైం సేవ్ అవుతుంది. అవసరమైతే డిస్కస్ చేస్తాం, అవసరం లేకపోతే ఆ సమాధానం తీసేసుకుని ముందుకెళ్ళిపోతాం. అంటే మనకున్న టైం కన్స్ట్రైంట్ బట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. సో 47, 48 విజయ్ నీ వాక్య భాగంలో నువ్వు మాట్లాడేది ఏమైనా ఉందా, ప్రశ్నలు కానీ స్టేట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
సార్ నేను ఈ పోర్షన్ లో నేను ఆలోచించింది వల గురించి ఆలోచించాను సార్. వల వేయడం అంటే అది ఎట్లా అని నేను ఆలోచించినప్పుడు, అది సముద్రం గురించి వల గురించి నేను ఆలోచించినప్పుడు సముద్రం పరలోక రాజ్యంతో పోలి ఉన్నదని నేను గ్రహించాను. అదేవిధంగా వల అనేది వాక్యం అన్నట్టుగా నేను దీన్ని నేను స్టడీ చేశాను సార్. నేను ఎలా స్టడీ చేశానంటే మత్తయి సువార్తలో ఉంది 4:19 నన్ను అనుసరించుడి మనుషులను పట్టువారుగా మిమ్మల్ని చేయదును అన్నారు కదా, ఆ దాన్ని నేను తీసుకొని ఆయన పట్టేవారుగా వలగా వలలు వేసేవారిని ఆ చేపలు పట్టేవారిని తీసుకోవడం, అలాగే ఆయన మార్క్స్ వద్ద 1:16-18 శిష్యులు చేపలు వల వేసేవారు, యేసు వారిని ఆత్మీయ పనిలో పిలుచుకున్నాడు అన్నట్టుగా నేను దాన్ని గ్రహించాను సార్. వల అనేది మనుషులు ఎలా అయితే చేపలు పడుతుందో మనుషులను కూడా వాక్యంతో పట్టేవారు, వాక్యంతో దేవుని పనికి పట్టేవారుగా ఉన్నారని వలని నేను అట్లా తీసుకోవడం జరిగింది సార్.
బాగుంది విజయ్, నీ ఆలోచన, నీ స్టడీ చాలా బాగుంది. అయితే మనకున్న గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను మీ గైడ్ లైన్స్ తెలియని అనుకోవట్లేదు, అయినా సరే నువ్వు చెప్పిన దగ్గర చెప్పాలనిపించింది. 12వ పాయింట్లో మనం ఏం రాసుకున్నామంటే ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు అన్న మాట దగ్గర వల అంటే నేను వాక్యం అనుకున్నాను, సముద్రం అంటే నేను లోకం అనుకున్నాను అని చెప్పడానికి ఏమైనా క్లూ ఉండాలి. అంటే ఆ పారాలో కానీ బయట కానీ క్లూ ఉండాలి. నువ్వు చక్కగా ఏం చేసావంటే మిగతా వాక్యాలలోంచి ఆ భావం తీసుకున్నానని కోట్ చేయగలిగావు. అట్లా కోట్ చేయకుండా నేను అనుకున్నాను అని అంటే దాన్ని మేము తీసుకోలేము. అందుకోసం ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే దానికి వాక్యాధారాలు, క్లూస్ చూపించాల్సి ఉంటుంది. సో విజయ్ తన పోర్షన్లోంచి తను అవగాహనకు వచ్చే ఉన్నాడు. మీరేమైనా ప్రశ్నలు అడిగితే తను చెప్తాడు. ఆల్రెడీ తను అభిప్రాయాలు చెప్పిన దాని మీద మీకేమన్నా అభ్యంతరాలున్నా సమర్థించినా కూడా మాట్లాడచ్చు. తను ఏమంటాడంటే సముద్రాన్ని ఏమన్నావు విజయ్, వలనేమో వాక్యం అన్నావు, సముద్రాన్ని ఏమన్నా
పరలోక రాజ్యం అన్నారు.
పరలోక రాజ్యం అన్నావు. తనేమంటాడంటే సముద్రం అంటే ఆయన పరలోక రాజ్యం అంటున్నాడు, వలను వాక్యం అని అంటున్నాడు, అట్లా అర్థం చేసుకున్నాడు. ఏమైనా సమర్థించిన విభేదించిన మాట్లాడే అండి, ఆయన కూడా అవగాహన వస్తుంది. ఈ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఎవరో మాట్లాడకపోతే మాట్లాడతావు, చివరిలో మాట్లాడతావు, ముందు నువ్వు మాట్లాడవు. స్టడీ లీడర్ నాగరాజ్ మాట్లాడండి.
అదే అంటే చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఉంది సార్, పరలోక రాజ్యము అంటే అక్కడ మనకి ప్రభు వల అని ఆయనే చెప్పేశాడు, పోలినట్టుగా వలతో పోల్చారు సార్. మరి అక్కడ అన్నగారు మార్చినట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది కదా సార్, పరలోక రాజ్యం అంటే సముద్రం అని అక్కడ
వివరణకి వెళ్ళొద్దండి బాబు, నేను మొత్తుకుంటున్నాను, నేను వివరణకి వెళ్ళొద్దు. మీరు షూట్ గా బుల్లెట్ పాయింట్లు అంతే, పరలోక రాజ్యాన్ని వలతో పోలిస్తే పరలోక రాజ్యాన్ని వాక్యంతో పోలిస్తున్నారు, సరైనది కాదు అని నేను ఏకీభవించడంలో విభేదిస్తున్నాను అన్నాడు. బాగుంది, మిగతాలు ఏమైనా మాట్లాడతారా?
సార్ పరలోక రాజ్యం సముద్రం అంటే పరలోక రాజ్యం అన్నాడు సార్, అది కూడా కరెక్ట్ కాదేమనిపిస్తుంది.
సముద్రం పరలోక రాజ్యం అన్నది కూడా స్వరూప విభేదిస్తుంది, సముద్రాన్ని పరలోక రాజ్యంగా తీసుకుంటున్నాడు బ్రదర్ అని. ఇంకేమైనా మాట్లాడతారా? సో ఈ గ్రూప్ బైబిల్ స్టడీలో జరిగే మేలు ఏంటంటే, ఎందుకు అవును, ఎందుకు కాదు, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అన్నది హెల్ప్ అవుతుంది. అందుకోసం నేను ఇలా అనుకున్నాను, నా పక్క సహోదరుడు సహోదరి కాదు అంటున్నారు, ఎందుకు కాదు అన్నది అర్థం చేసుకొని మార్చుకుంటారు, సరిదిద్దుకుంటారు, అది హెల్ప్ అవుతుంది. చాలా మంది చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు, ముందు మీ స్టడీ టీమ్ మాట్లాడేయండి, తర్వాత నేను చాట్ బాక్స్ చదువుతాను వాళ్ళు ఏం పెడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? ఈ రెండు విషయాలు వివేదించారు, వదిలేయండి. 47, 48 ఏమైనా ప్రశ్నలున్న అడగండి, దాని మీద విజయ్ చెప్పగలుగుతుంది అని చెప్తాడు, లేకపోతే మనం డిస్కస్ చేద్దాం. త్వరగా త్వరగా మీరు మాట్లాడాలి, టైం ఎప్పుడు ఆరైపోతుంది, పాదకు ఆరయింది. తర్వాత మన పెట్టిన దాంట్లో చిన్నయ్య సముద్రం అంటే లోకం అని అనుకుంటున్నాను అన్నాడు, రాము ఎన్పిడిసిఎల్ ఖమ్మం నుంచి చాలా చక్కగా వాక్యాన్ని కోట్ చేశాడు, ప్రకటన 17:15 కోట్ చేసి అక్కడ సముద్రము జలములతో పోసబడింది కాబట్టి అక్కడ సముద్రం అంటే లోకం అన్నదానికి వాక్యాధారం కూడా చూపించగలిగాడు. సురేష్ సముద్రం అంటే లోకం అన్నాడు, వల పరలోక రాజ్యం అన్నాడు, పరలోక రాజ్యాన్ని వలతో పోల్చారు అని అంటాడు. మణిమాల గారు సీ అంటే లోకం సార్ అన్నారు, పరలోక రాజ్యం సముద్రం ఎలా అయింది అని లావణ్య క్వశ్చన్ అడుగుతారు. వల అనేది సువార్త ప్రకటనకు సాదృశ్యమని ఆనందం సమర్థించాడు, సముద్రం అంటే మాత్రం పరలోక రాజ్యం కాదు లోకం అని అంటాడు. విజయ్ నువ్వేమైనా మాట్లాడతావా? నీ అభిప్రాయం మీద ఎక్కువగా విభేదాలు వచ్చాయి, నువ్వేమైనా మాట్లాడతావా?
సార్ నేను అంగీకరిస్తున్నాను సార్, సముద్రం అంటే లోకము, వల అంటే వాక్యం అని.
సముద్రం అంటే లోకం, వల అన్నదాన్ని వాక్యం అనే దాన్ని తీసుకుంటున్నాడు. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఉంటే 47, 48 మీరు మాట్లాడవచ్చు, ఏమి లేకపోతే నెక్స్ట్ పోర్షన్కి వెళ్దాం. 47, 48 నుంచి కొన్ని ప్రశ్నలు చాట్ బాక్స్ లో కూడా ఉన్నాయి, మీరు స్టడీ టీం ఏమన్నా అర్థం కాని విషయాలుంటే మీరు ప్రశ్నలు కానీ స్టేట్మెంట్స్ కానీ సమాధానాలు కానీ చెప్పేయచ్చు.
సార్ వందనాలు సార్.
ఉపేంద్ర వందనాలు
సార్. 47, 48 వచనాల్లో పర్టికులర్ గా పరలోక రాజ్యము వలతో పోల్చబడింది సార్, ఇక్కడ ప్రకటన గ్రంథములో సముద్రము లోకం అని తీసుకోవడానికి లేదని నేను అనుకుంటున్నాను సార్. లోకం వేరు, పరలోక రాజ్యం వేరు అని, లోకాన్ని పరలోక రాజ్యంలో చేర్చకూడదు అనేది నా అభిప్రాయం.
అంటే అర్థం కాదు పాయింట్ ఏంటంటే, అక్కడ ప్రకటన గ్రంథంలో సముద్రము జనాలతో పోల్చబడింది, ఇక్కడ పరలోక రాజ్యము
సముద్రంతో పోల్చబడింది అంటావా?
ఇక్కడ వలతో పోల్చబడింది సార్. దాన్ని దీన్ని రెండు చేయడం చేయలేమని నా అభిప్రాయం సార్.
సరేమ్మా, నువ్వు ఇక్కడ సముద్రాన్ని దేంతో తీసుకుంటావు? సముద్రాన్ని లోకంగా తీసుకోవట్లేదు, మరి ఎలా తీసుకుంటావు సముద్రాన్ని ఇక్కడ?
సముద్రంలో వేయబడిన వల అని పరలోక రాజ్యం గురించి మాత్రమే చెప్పబడింది సార్. అది
అంటే ఉపమానాలకి అసలైన అర్థం, ఉపమానం మనకు తెలిసిన విషయాలు, ఉపమాన వెనకాల ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? సముద్రము అంటే సముద్రమే, వల అంటే వలే అని అనుకోవడానికి లేదు కదా, పోలి ఉన్నది అన్నాడు కదా. అంటే ఎందుకు పోల్చాడు? అదేమన్నా మాట్లాడతావా? దేంతో పోల్చాడు మాట్లాడతావా?
ఇక్కడ పరలోక రాజ్యము లోకం, మళ్ళా లోకమును రెండు మనము తీసుకోలేం కదా సార్. పరలోక రాజ్యం వేరు, లోకం వేరుగా సార్.
పరలోక రాజ్యం వేరు, లోకం వేరు. ఓకే, అంటే నువ్వు నన్ను చెప్పిద్దామని ట్రై చేయకు. నేను చెప్పడానికి నేను మోగండి, జస్ట్ చెప్పండి చెప్పండి అంటాను అంతే. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
అక్కడ ఉన్న కాంటెస్ట్ లో పరలోక, పర్టికులర్ గా పరలోక రాజ్యం అని ఉంది, దానితో సముద్రంలో వేయబడిన వలతో మాత్రమే పోల్చబడింది. మళ్ళా సముద్రము ఇక్కడ లోకము అనేది ప్రకటన గ్రంథంలో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం సార్. మళ్ళీ పరలోక రాజ్యాన్ని లోకాన్ని రెండు రెండు కలిపినట్టు అవుతుందని అభిప్రాయం
సార్. సరే తీసుకోవద్దు, మరి ఏం తీసుకుందాం చెప్పు. ఎలా వద్దో చెప్పావు, ఎలా తీసుకుందావు కూడా చెప్పు అంటున్నారు.
అక్కడ ఉన్నదాన్ని బట్టే తీసుకోవాలండి సార్, కాంటెస్ట్ లో ఉన్నదాన్ని బట్టి.
అట్లాగే అట్లాగే, మిగతా మాట రండి. ఆయన ఏదో చెప్పాడు నాకు అర్థం కాలేదు, మీకు
సర్ప్రైజ్ లాట్.
నాగరాజు
సార్, సముద్రము లోకంతోనే పోల్చి
నాగరాజు, ఎవరైతే స్టడీ టీం వాళ్ళు ఈ రోజు ఏపీఎస్పీ బెటాలియన్ కోఆర్డినేటర్స్ వచ్చారో, మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నెక్స్ట్ వీక్ కూడా మిమ్మల్ని కూర్చోబెడతా. బైబిల్ స్టడీ ఉద్దేశం ఏంటంటే మీరు మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. మీకు మీకు అర్థమవుతుందా, అర్థమవుతుందా లేదా మాకు అర్థం అవ్వాలి. అప్పుడే మీరు మీ జిల్లాల్లో మీ సహవాసాలు బైబిల్ స్టడీ లీడ్ చేయగలుగుతారు. నాగరాజు యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు, విజయ్ పోర్షన్ కాబట్టి తను మాట్లాడుతుంది, ఉపేంద్ర మాట్లాడాడు, అలాగే మిగతా కూడా మాట్లాడాలి. మాట్లాడు నాగరాజు.
సముద్రము లోకముతోనూ, చేపలను ఆత్మతోనూ, వలను పరలోక రాజ్యంతోనూ పోలినట్లుగా అక్కడ నాకు స్పష్టంగా అర్థమైంది సార్.
సముద్రము లోకము తర్వాత
చేపను, చేపలు ఆత్మలుగాను, వల పరలోక రాజ్యము గాను అక్కడ అర్థమవుతుంది సార్. ఆలోచన
ఓకే రైట్. ఆయన అలా అంటాడు కాబట్టి, అంటే విత్తువాన్ ఉపమానంలో విత్తనం అంటే వాక్యం, పొలం లోకం, విత్తినవాడు మనుషు కుమారుడు ఎట్లా ఉందో దీనికి కూడా ఉంటుంది. సముద్రం అంటే ఇది, చేపలు అంటే ఇవి, వల అంటే ఇవి అని ఉంటాయి. దానికి మనం ఏదో చూపించాలి. ఏదో చూపించడానికి ఇక్కడ ఏమైనా వాక్యం ఉందా, లేకపోతే పక్కన ఏమైనా బైబిల్లో వాక్యం ఉందా, లేకపోతే నేను ఇలా అభిప్రాయపడుతున్నాను అని అంటాం. కానీ మనం దాన్ని ఖచ్చితంగా కంపేర్ చేయాల్సిందే. పోలిక అంటేనే, ఉపమానం అంటేనే కంపారిజన్, దేంతో పోలుస్తున్నాడన్న చూడడం అవసరం. అది నాగరాజు చాలా చక్కగా చెప్పగలిగాడు. తర్వాత ఇంకేమన్నా మాట్లాడతారా? 47-48లో ఇక్కడే దీన్ని లేట్ చేసేసారు కాబట్టి చెప్పు శేఖర్ మాట్లాడు
సార్. అదే సార్, బ్రదర్ ఏమన్నారంటే పరలోకంలోనా మళ్ళా ఈ సముద్రం ఇవన్నీ ఉండవు కదా అన్నట్లుగా ఆలోచించినట్టున్నారు సార్. అయితే ఆ పరలోకంలో ఏ విధంగా ఉంటది అనేది భూమి మీద ఉన్న వాటికి పోల్చి చెప్తున్నారు సార్. కాబట్టి భూమి మీద ఉన్న ఈ యొక్క థింగ్స్ నే చూపిస్తూ, అంటే ఉపమానం అనేది పోల్చి చెప్పడం కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు సార్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సముద్రము, ఈ చేపలు, ఈ వల అనేది ఆ విధంగా పోల్చారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ఉపమానానికి పోల్చి చెప్పారు సార్.
ఓకే, నేను టైం లేదు కాబట్టి ఇక వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చదివేస్తున్నాను. ఈ సజీవవాహిని వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారో చదివినిపిస్తున్నాను. చదివినిపించడానికి ముందు మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు, లేదా మన అభిప్రాయాలతోటి సజీవవాహిని వ్యాఖ్యానకర్తల అభిప్రాయాలు కూడా మనం తీసుకోవచ్చు, తీసుకుని క్లారిటీగా రావచ్చు. చాట్ బాక్స్ లో ఏమైనా మాట్లాడారేమో తీసుకుని తర్వాత నేను వ్యాఖ్యానంలోకి వెళ్తా. మీరు చదివి మాట్లాడతారంటే తప్పకుండా మాట్లాడాలి, మాట్లాడమని కోరుతున్నాను. అర్థం కాల ఇమానే
శ్రీకాంత్ అని రెస్పాండ్ అయితే మీరు చివరిగా మాట్లాడాలని అన్నారు.
శ్రీకాంత్ కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే క్లారిటీ రాలేదు, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళారు కాబట్టి నీవు స్టడీ లెటర్ కూడా మాట్లాడవచ్చు. ఒక మాట మీరు మాట్లాడండి అమ్మా. ఎవరు సిస్టర్?
సార్ నేను మాధురిని సార్. నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు అన్న వాళ్ళు డిస్కస్ చేసినట్టు సముద్రంలో వేయబడిన వల, ఈ సముద్రం అంటే లోకం అని అర్థమైంది సార్. ఈ వల అనేది మనం చెప్పిన సువార్త ప్రపంచం అంతటా వ్యాపించి మంచి చెడును ఎలా వేరు చేయాలి, ఈ వల నిండిపోతుంది యుగ సమాప్తి సమయంలో, తీర్పు రోజున ఈ వల ఒడ్డుకు లాగబడినప్పుడు మంచి చెడు వేరు చేసి వారి నిజమైన స్థితిని బట్టి వేరు చేయబడతారని అర్థమైంది సార్. సముద్రం అంటే లోకము, అది
సముద్రం అంటే లోకం, వల అన్నది సువార్త ప్రకటన. వలను వాక్యముగా విజయపోల్చడం తప్పేం కాదు, లోక రాజ్యము లో వాక్యం భాగమే, అంటే వాక్యం ద్వారానే మన ఫిల్టర్ చేస్తాం అన్నట్టుగా తీసుకున్నాడు. ఇప్పుడు సోదరి కూడా అట్లాగే వాళ్ళను సువార్తగా తీసుకుని మాట్లాడుతూ ఉంది. అలా అభిప్రాయపడడం తప్పేం కాదు. దానికి ఏమైనా మీరు వాక్యాధారాలు ఇక్కడ ఏమైనా ఉంటే మనం తీసుకుంటే ఇక్కడ లేనప్పుడు పక్కన తీసుకుంటాం, పక్కన కూడా మీరు కోట్ చేశారు. ఇక్కడ సురేష్ విజయవాడ నుంచి తన క్వశ్చన్ అడుగుతాడు, సముద్రంలో మంచి చేపలు చెడ్డ చేపలు ఉంటాయా అని అంటాడు. ఏమైనా మాట్లాడతారా ఆయన ప్రశ్న మీద, సముద్రంలో మంచి చేపలు చెడ్డ చేపలు ఉంటాయా అని అడిగాడు. తర్వాత లావణ్య రాజమండ్రి నుంచి మరో ప్రశ్న అడుగుతారు, పరలోక రాజ్యం ఎలా సముద్రం అయ్యింది, పరలోక రాజ్యం సముద్రంతో పోల్చాడా లేదు సరిగ్గా అర్థం చేసుకోలేదు. తర్వాత ఎవరు మాట్లాడతారు? సురేష్ ఒక ప్రశ్న అడిగాడు, విజయ్ నీ పోర్షన్ నువ్వే చెప్పలేను సమాధానం.
సముద్రంలో అన్ని మంచి చేపలు ఉంటాయని లేవు సార్, ఎందుకంటే మనం సముద్రంలో పట్టేటప్పుడు కొన్ని తినే చేపలు ఉంటాయి, కొన్ని తినలేని చేపలు ఉంటాయి. అంటే మనకు ఉపయోగపడే చేపలు ఉన్నాయి, ఉపయోగపడని చేపలు కూడా ఉన్నాయి. అలాగే సముద్రంలో ఉన్నాయి గనక మరి మనం దాన్ని తీసుకోవచ్చు సార్.
సముద్రంలో అన్ని మంచివే ఉంటాయి అనుకోరు, అందులో విషపూరితమైన కూడా ఉంటాయని విజయ్ అంటాడు. కాబట్టి సముద్రాన్ని పోల్చి మాట్లాడతాడు కాబట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పరలోక రాజ్యం సముద్రంలో రెండు రకాలు ఉంటాయి అన్నావు, పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కూడా మాట్లాడే. ఇక్కడ నీది రీసౌండ్ వస్తుందని మీట్లో పెట్టాను, మీట్ అయి మాట్లాడు.
సార్ సార్ డ్రైవింగ్ లో ఉన్నా సార్, నేను అందుకే సౌండ్ వస్తుంది. సార్ చెప్పండి సార్.
డ్రైవింగ్ లో ఉండడం ఏంటి, డ్రైవింగ్ లో ఉండడం ఏంటి?
క్యాలెండర్ ప్రెజర్ నుంచి వస్తున్నా సార్, నేను నెల్లూరు నుంచి వస్తున్నా.
రీసౌండ్ వస్తుంది, ముందుకెళ్దాం ముందుకెళ్దాం త్వరగా. నేనేమన్నానంటే సముద్రంలో మంచివి చెడ్డవి ఉంటావన్నమాట బాగుంది, ఇప్పుడు ఈ ఉపమానంలో మంచివి చెడ్డవి పోలిన సముద్రంతో పోల్చాడు కాబట్టి దాన్ని ఏమన్నా మన ఉపమానానికి కనెక్ట్ చేస్తే బాగుంటది కదా మాట్లాడుతున్నా.
అంటే ఇప్పుడు మంచి చేపలు చెడు చేపలు ఉన్నట్టుగానే సమాజంలో మంచివారు అంటే దేవుని కోసం బ్రతికే వారు ఉన్నారు, దేవుని కోసం బ్రతకలేని వారు ఉన్నారు. ఆ ఉపమానంలో మరి దేవుని కోసం బ్రతకలేని వారి గురించి మంచి చేపలుగా చెడు చేపలుగాను దేవుని కోసం బ్రతికే వారు మంచి చేపలుగాను పోల్చడం జరిగిందని తీసుకున్నాం సార్. కాంటెక్స్ట్
బాగుంది బాగుంది. రెండు రకాలు ఎలా మంచివి చెడ్డవి ఉంటావో అట్లాగే లోకంలో మంచి చెడు ఉంటుందని తను మాట్లాడుతున్నాడు. బాగుంది ఆలోచన. మనం ముందుకెళ్దామా, ఇంకేమన్నా 47, 48 మీద మాట్లాడే ఏమన్నా ఉన్నాయా? ఉంటే మాట్లాడండి, లేకపోతే ముందుకెళ్దాం. శ్రీకాంత్ అన్మ్యూట్ అయ్యో మాట్లాడు
సార్. వందనాలు సార్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం పరలోక రాజ్యం ఎలా ఉంటుందో అక్కడ ఉన్న జనాలకు చెప్పడం ఆయన ఉద్దేశం సార్. ఆయన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ వల అని మాట్లాడే బదులు చేపలతో నిండిన వల అని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. అది ఎక్కడి నుండి ఆయన పరలోక రాజ్యానికి మనుషుల్ని తీసుకువెళ్తారు అనేది మనందరికి తెలిసిన విషయమే. దాని గురించి ప్రత్యేకంగా సముద్రాన్ని లోకం లోకం అని మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదేమో నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే చేపలతో నిండిన వాళ్ళని పరలోక రాజ్యంతో పోల్చాడు. అక్కడ జరిగే పనిని మనకు వివరించాలని ప్రభు ఈ మాటలు రాయించినట్లుగా క్లియర్ గా తెలుస్తుంది సార్. ఆయన పరలోక రాజ్యంలో ఆయనకి ఇష్టమైన చేపల కోసం ఆయన వలవేస్తాడు. కానీ అనేకమైన చేపలు పడతాయి. ఇప్పుడు మన బ్రదర్స్ డిస్కస్ చేసినట్లుగా ఉపయోగపడినవి పడినవి చేస్తాయి. అక్కడ వాటిని వేరు చేస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరు చేస్తారు. పనికి వచ్చేమో ప్రభు ఒకవైపు ఆయన వాడుకుంటారు, పనికి రాని వాటిని బయట పారేస్తారు, అట్లాగే అగ్నిలో వేసేస్తారని చాలా క్లియర్ గా ఉంది సార్. అట్లా అర్థం చేసుకుంటే బాగుంటుందో నా ఉద్దేశం సార్. వందనాలు సార్.
శ్రీకాంత్ చేపలతో నిన్న వల అన్నాడు. మనం చేపలతో నిన్న వల అనడానికి బదులు అక్కడ ఉన్నది సముద్రంలో వేయబడి నానా విధమైన చేపను పట్టిన వల, సముద్రాన్ని మనం తీసేయలేము. అది కూడా ఉంది అక్కడ. సరే ముందుకెళ్దాం మరి 49, 50 వచనాల మీదకి వెళ్దాము. సోదరి ధన అబ్రహాం, అమ్మ నీ వాక్య భాగంలో నువ్వేమైనా మాట్లాడే ఉన్నాయా?
అదే యుగ సమాప్తి అంటే తీర్పు దినమన ఈ విధంగా జరుగుతుందని నాకు అర్థమైంది సార్. నీటి మంత్రులను దుస్తులను ఏర్పరుస్తారని దూతలు వచ్చి మరి వారిని ఏర్పరుస్తారన్నది అర్థమైంది సార్. ఏర్ని అగ్నిగుండంలో వేస్తారు అంటే మరి నరకంలో ఎవరైతే దుస్తులుగా ఉన్నారో వారిని
అన్నది కాదమ్మా. ఈ పేజ్ క్వశ్చన్లు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏవైనా మీరు అదనంగా యాడ్ చేసే ఉన్నాయా? ఏం అర్థమయ్యిందా అన్నది కాదు. ఇక్కడ ప్రశ్నలు మాట్లాడుకుంటున్నాం. 49, 50 మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? లేదా మీరు ఆల్రెడీ ప్రశ్నల మీద స్టడీ చేసి ఆన్సర్లు ఏమైనా చెప్తారా? లేదండి నాకు క్లియర్ గా ఉంది అని అంటే మిగతా వాళ్ళకి ఏమన్నా ఉంటే మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. అది ఇక్కడ జరిగేది
సార్. నాకు క్లియర్ గా ఉంది సార్. తీర్పు దినమున ఏం జరుగుతుంది అన్నది అక్కడ ఉంది సార్. నాకు అర్థమైంది.
వాక్యం అర్థమైంది, క్లియర్ గా ఉంది. 49, 50 ఏమైనా ప్రశ్నలు ఉంటే మిగతా వాళ్ళు అడిగితే తను చెప్తుంది. అయినా కీలకమైన ఉపమానం సముద్రంలో వేయబడే ఒక ఉపమానం కాబట్టి ఒక్కసారి ఇంకా ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టడం వరకు ఈ సజీవ వాహిని కామెంట్ చదివేస్తా, అప్పుడు మీకు ఏమైనా క్లారిటీ వస్తుంది. ఇదే ఉపమానాన్ని గోధుమను గురుగుల ఉపమానంతో పోలి ఉంది అని అన్నారు ఇక్కడ వ్యాఖ్యానకర్తలు. ఇక్కడ మీరు చక్కగా మాట్లాడినట్టుగానే ఈ ఉదాహరణ అయితే ఎలాగో తెలియకుండా శుభవార్త వలలో పడి వలను శుభవార్తతోటి వలను వాక్యంతో ఈ సజీవవాహిని వ్యాఖ్యానకర్తలు మాట్లాడారు. శుభవార్త వలలో పడి క్రైస్తవ్యంలోకి ఈడబడిన వారిని గురించి చెబుతుంది. ఎంత చక్కగా మాట్లాడారు, లోకం కాదు లోకంలో నుంచి వల ద్వారా క్రైస్తవ్యంలోకి వచ్చిన చేపలు అని మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఈ కాలంలో మంచివారిని చెడ్డవారిని వేరు చేయడం మనుషులకు సాధ్యం కాదని గమనిస్తున్నాము. మనం వేరు చేయలేము. గోధుమలు పురుగుల ఉపమానంలో వేరు చేయలేనట్టే ఇక్కడ మనం వేరు చేసేది కాదు. సంఘంలో ఉన్న వారిని మంచి చెడని మనం వేరు చేసేది కాదు. అయితే సంఘంలో నాయకులు విశ్వాసులు తమ స్థానిక సంఘాల్లో భయభక్తులు లేని దుర్మార్గులు సభ్యులుగా ఉండకుండా ప్రయత్నించాలి అన్న షరతులు ఉన్నాయి. ఇది దినవృత్తాంతాలను రాశాడు కానీ కొరింది పత్రిక. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, వాడి మీరు వెలేశారు కారు అని పౌలు వారిని మందలించాడు. సో కనిపించి పాపాలు బయటపడి ఇది వాక్య విరుద్ధం అనుకున్నవి మనం వేరు చేయగలం, కానీ కనిపించకుండా ఎంతో మంది ఉంటారు. అంటే మనం చిన్న చిన్న లోపాలతో ఉంటారు. ఇది దేవదూతలు చేసే పని, దేవుడు చేసే పని. మంచి చేపలు చెడ్డ చేపలు వేరు చేయడు ఇది మనం చేయలేము. అయినా నాయకులు ఈ అవగాహన కలిగి ఉండాలి అని అంటారు ఇక్కడ. అయితే మొత్తానికి ఏ తప్పు లేకుండా ఇలాంటిది పూర్తి చేయడం అసాధ్యమవుతుంది. అంతే, ఏదైనా కనిపిస్తే తప్ప మన నిర్ణయాలు తీసుకోలేము. 12 మంది శిష్యుల్లో ఒక యూదా ఇస్కరియోతి ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రాయభారుడు చివరి రోజుల్లో సంఘంలోకి దుర్మార్గులు ప్రవేశిస్తారని అబద్ధ ప్రవక్తలు అబద్ధల బోధకులు కొంచెం హెచ్చరికలు కూడా ఉన్నాయి. మంచి నుండి చెడును, నిజ క్రైస్తవు నుండి కపట క్రైస్తవును చివరికి పూర్తిగా వేరు చేయడం అనేది ఈ యుగాంతంలోనే జరుగుతుంది అని మాట్లాడతారు. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే వల అన్న మూల భాష గ్రీకు పదంలో ఉన్న భాషకి సముద్రంలో వీసే చిన్న చేపను అర్థం కాదు, సరస్సునంతటినీ దీవినట్టు లాక్కు వెళ్లే పెద్ద వల అని గ్రహించాలి. ఇందులో చాలా పెద్ద మొత్తం చేపలు పడతాయి. ఏ చేప మిస్ అవ్వదు, ప్రతి చేప ఆ వలలోకి వస్తుంది అని మూల భాష అర్థం అని వ్యాఖ్యానకర్తలు అంటారు. సో ఇప్పుడు దాకా మనం బాగానే మాట్లాడాం సువార్త వలతోటే వాళ్ళు పోల్చారు. అయితే ఇది లోకం కాదు, సంఘం. గోధుమలు గురుగుల ఉపమానం కూడా లోకం కాదు, సంఘం. లోకంలో నుంచి కట్టబడ్డ సంఘంలోకి లోకంలో ఉన్నవారు సంఘంలోకి వస్తారు. వచ్చిన సంఘంలో ఈ మంచి చెడు కలిసే ఉంటాయి. ఈ కలిసే ఉంటే ప్రభు తప్పకుండా అందరికీ ఒకటే తీర్పు కాదు, మంచి చేపలకి చెడు చేపలకి వేరు వేరు ట్రీట్మెంట్లు ఉంటాయి అని ఈ ఉపమానంలో చూస్తున్నాం. రైట్, ముందుకెళ్తా ఉన్నా 48 49 ఆల్రెడీ సిస్టర్ మాట్లాడారు. ఏమైనా డౌట్లు ఉన్నా 49 50 మాట్లాడారు. మీరేమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడవచ్చు, ఏమీ మాట్లాడేది లేకపోతే మనం ముందు కొనసాగుతాం. 49 50 ఏమన్నా మాట్లాడతారా? స్టడీ టైం. ఏం మాట్లాడకపోతే ముందుకెళ్దాం. ఏమన్నా మాట్లాడేదంటే నేను తీసుకుంటాను. ఓకే, మాకు క్లియర్ గా ఉంది అని అంటే ముందుకెళ్దాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఈ చాట్ బాక్స్ లో మీరు పార్టిసిపెంట్స్ అడగవచ్చు, అట్లాగే మీరేమన్నా మాట్లాడవచ్చు. పులుసులున్న, రెక్కలున్న చేపలు మంచి చేపలు. ఈ మనం బైబిల్ స్టడీని ఎట్లా డిజైన్ చేసామంటే సాధారణంగా అర్థమయ్యే వాళ్ళకి, మీరు వాక్యం మీద లోటు ఉండి దాంట్లో మీరు వేరే చేసుకుని మీరు చేసుకోవచ్చు, అంత స్థాయికి వెళ్ళొచ్చు. మన అంత స్థాయిలో డిస్కస్ చేసేది కాదు. అవుట్లైన్స్, కీ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. మీరు పెడుతున్నవి బాగున్నాయి, మీరు వాటి అన్నింటిని చదవలేదు. ఇంకేమైనా మాట్లాడతారా?
సరే, 50వ వచనంలో అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును అన్నారు కదా సార్, దాన్ని ఎలా తీసుకుంటారు?
ఏడ్పును పండ్లు కొరుకుటే ఎలా తీసుకున్నా చెప్పేస్తే మాకు టైం సేవ్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ ప్రశ్న అడగాల
సార్? అంటే రేపొద్దున, అంటే ఇప్పుడు నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేసి నీతిమంతుల్ని అని దుష్టులను అగ్నిగుండంలో పడేస్తారు కదా సార్, అంటే శిక్షకు సాదృశ్యం సార్. అది ఉందని తెలిస్తే ఇప్పుడు మనం సెపరేట్ అవుతాం కదా సార్, అందుకు నేను వచ్చిన అడిగాను సార్. ప్రైజ్ సార్.
50వ వచనంలో స్పష్టంగా అగ్నిగుండం అని ఉంది, ఏడుపు పండ్లు కొరకటం ఉంది, అది నరకాగ్ని అని ఉంది. కాబట్టి మనం అక్కడ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ముందుకెళ్తున్నాను. 51 52 శేఖర్, నీ పోర్షన్లు ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
సార్ ప్రజలాడు సార్ మాట్లాడతాను సార్ అక్కడ వీటన్ని అంటే మీరు గ్రహించారా అని యేసు ప్రభు వారు అడిగినప్పుడు మీరు అనే దగ్గర శిష్యులు అని నేను తీసుకున్నాను సార్. ఆ తర్వాత ఈ పరలోక రాజ్యంలో అంటే శిష్యుడిగా చేరిన శాస్త్రి గురించి ఈ విషయం మాట్లాడుతున్నారు అనేది నేను అర్థం చేసుకున్నాను సార్. అంటే శాస్త్రులు కూడా శిష్యుడిగా మారేటప్పుడు తన దానిధిలో అంటే వారి దగ్గర ఉన్న పాత నిబంధన ఈ యొక్క కొత్త నిబంధన అనేటట్లుగా తీసుకున్నాను సార్. పాత పదార్థాలు కొత్త పదార్థాలు అనేటివి అక్కడ ఉపయోగకరమైన మాటల్ని తీసుకునేది ఆ తన నిధులు అంటే హృదయంలో ఉండే ఆ యొక్క మాటలను తీసుకుని బయటికి తెచ్చి అందరికీ చెప్పే విధంగా ఆ ఇంటి అంటే ఇంటి యజమానుని పోలి ఉన్నారు అనేటట్లుగా తీసుకుని అంటే పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారనే దానికి ఇది ఉపమానంగా చెప్పారనేది నేను భావిస్తున్నాను సార్.
ఇది కొంచెం శేఖర్ తన క్లారిటీతో ఉన్నాను అంటున్నాడు. కొంచెం ఇది మనకు అర్థం కాకుండా ఉన్న కన్ఫ్యూజ్ చేసే పారబుల్ లాగా ఉంది. ఇది కొంచెం మనం మాట్లాడుకుంటే బెటర్. ఏమైనా స్టడీ టీమ్ వాళ్ళు 52లో ఉన్న ఉపమానం ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగండి, శేఖర్ క్లారిఫై చేస్తాడు. ఏమైనా మీరు యాడ్ చేసే ఉంటే ఆల్రెడీ తను ఏమనుకుంటున్నట్టు చెప్పేశాడు, మీరు కూడా ఏమైనా యాడ్ చేసే ఉంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ విజయ్ వల ఉపమానం మీద ఏం మాట్లాడతాడంటే దీన్ని ఒకవేళ సంఘంలో ఉన్నవారితో పోల్చి చెబితే లోకంలో ఉన్నవారికి తీర్పు ఉండదా అని మరొక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. బాగుంది. ప్రదీప్ డాక్టర్ గారు ఏమంటారంటే వల అంటే సముద్రంలో వేసేటప్పుడు వాక్యం లేదా సువార్త అని అర్థం, చేపలతో నిండిన వల అంటే సంఘం అని అర్థం. మనం దాని ఏమంటారు అక్కడ ఇవ్వబడ్డ విషయాల మీద మాట్లాడతాం. లోకంలో ఉన్న వారికి తీర్పు లేదా అని ఎట్లా అంటాం, లోకంలో ఉన్న వారికి తీర్పు ఉంటుందని చెప్పడానికి ఈ పారబుల్ వాడం, వేరే పారబుల్స్ వాడతాం. ఈ పారబుల్ ఏంటి, పరలోక రాజ్యం సముద్రంలో ఉన్న చేపను పట్టిన వల అన్న కాడ ఈ సజీవాహిని వ్యాఖ్యానకర్తలు సువార్త ద్వారా సంఘంలోకి వచ్చిన వారు, పరలోక రాజ్యం ద్వారా ఆకర్షించబడ్డవారు, వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి సిద్ధపడిపోతున్నారని కాదు, చెడ్డ చేపలు కూడా ఉంటాయి అన్న ఈ పారబుల్ దగ్గర మీరు వల్ల బయటకు వెళ్ళొద్దు. ఈ పారబుల్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. లోకంలో ఉన్న వాళ్ళకి తీర్పు ఉంటుంది లేదు, మిగతా వాక్యాల్లో నీకు అవగాహన ఉంది కాబట్టి దాని అలా ఆలోచిస్తే సరిపోతుంది అని అంటారు. ఏమన్నా 52వ వచనంలో ఉన్న శాస్త్రి పారబుల్ మీరు ఏమన్నా మాట్లాడతారండి, డౌట్లు ఏమన్నా ఉన్నా మీరు అడగవచ్చు, మీరు యాడ్ చేసే ఉంటే యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ అభిప్రాయం చెప్పేశాడు కాబట్టి మీరు సమర్థించవచ్చు, విభేదించవచ్చు, యాడ్ చేయొచ్చు. ఎస్ అమ్మా మాట్లాడండి.
సార్ ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను అవి కొంచెం మాట్లాడండి.
మమ్మల్ని మాట్లాడమంటున్నారు, మీరు మాట్లాడుతున్నారా
సార్? ధననిధి అంటే ఇప్పుడు శిష్యులకు తెలిసిన జ్ఞానం అని అనుకో అని అర్థము, అది కొంచెం క్లారిటీగా
చెప్పాలి. క్లారిటీ అడుగుతున్నారు మీరు, అంతేనమ్మా?
అవును సార్, అవును సార్.
రైట్. శేఖర్ తాను మళ్ళా సిస్టర్ మాధురి అడుగుతా ఉంది, ధననిధి అందులో కొత్త పదార్థాలు పాత పదార్థాలు వెలుపులకు తేవటం ఆల్రెడీ నువ్వు చెప్పావు, తను అడిగింది కాబట్టి నువ్వు చెప్పింది ఆవిడకి అర్థం కాలేదని అర్థం చేసుకుని అర్థమయ్యేలా చెప్పు, షార్ట్ గా చెప్పు.
సార్ ప్రజలాడు సార్, ఇక్కడ శాస్త్రి అనేది జనరల్ గా పాత నిబంధనలో ఉండే లేఖనాలని వాళ్ళు చదివి అంటే గ్రహించుకొని మిగతా వాళ్ళకి బోధించే వాళ్ళని శాస్త్రులు అంటారు సార్, అంటే శాస్త్రోపదేశకులు. అయితే ఈ యొక్క శిష్యులు అనేటప్పటికి యేసు ప్రభు యొక్క బోధల్ని అనుసరించే వాళ్ళు, యేసు ప్రభుని అనుసరించే వాళ్ళు సార్. అదేంటంటే ఈ పాత నిబంధనలోని మాటలను కూడా అంటే యేసు ప్రభు వారు ప్రస్తావించారు, అలాగే నూతన అంటే ఇప్పుడు అంటే కొత్త మాటలు కూడా చెప్పారు సార్ పరలోక రాజ్యం గురించి. కాబట్టి శాస్త్రులు అన్నప్పుడు పాత నిబంధనగా తీసుకుంటారు, ఈ శిష్యులు అన్నప్పుడు నూతన నిబంధనగా తీసుకుంటారు సార్. అయితే ఇప్పుడు అయితే ఈ యొక్క శాస్త్రి శిష్యుడిగా మారాడు సార్, ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి రెండిట్లో నుంచి కూడా అంటే ధననిధి అనేది వాక్యం సార్, రెండిట్లో ఉన్న మాటలను కూడా అక్కడ ఉపయోగపడేటట్లుగా పరలోక రాజ్యానికి వెళ్లేటట్లుగా బోధించే ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అన్నట్లుగా అని నేను చెప్పాను సార్.
ఓకే బాగుంది. ఇంకేమైనా చెప్తారా, మాధురికి ఏమైనా అడ్జస్ట్ చేస్తారా, మీకేమైనా అర్థమైంది మాట్లాడవచ్చు, లేదా శేఖర్ చెప్పింది అంత ఏకీభవించవచ్చు, ఇంకేమైనా మాట్లాడవచ్చు.
ఓకే సార్,
మాధురికి అర్థమైంది కాబట్టి సంతోషం. చెప్పండి.
పాత నిబంధన ప్రవచనాలను కొత్త నిబంధన నెరవేర్పులకు కలిపి అర్థం చేసుకోవాలని అర్థమైంది సార్. అర్థమైంది.
ఓకే అమ్మ. అట్లాగే
సార్. ఇది ఇక్కడ ప్రతి శాస్త్రి అని అంటే శిష్యులందరూ ఒక కొత్త నిబంధన రాకముందు యూదులు కాబట్టి ఒక విధంగా వారందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులే కనుక వాళ్ళందరూ పాత నిబంధన బోధకులుగా ఉండేవారు అప్పుడు. అంటే పాత నిబంధన తెలిసిన వారుగా ఉన్నారు కానీ ఇప్పుడు వారు పరలోక రాజ్యం గురించి బోధించి వారు అయ్యారు కనుక విధంగా వారు ఏంటంటే పాత ధనం అంటే ధననేదంటే ధర్మశాస్త్రమును వాళ్ళు ఉండేవారు. ఆ ధన ధర్మశాస్త్రం నుంచి నూతన ధనం అంటే క్రీస్తు సువార్తను కలిగి ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను సార్.
బాగుంది ఆలోచన. బాగుంది. అర్థం కాకపోతే అడగండి. నేను ఎలా అనుకుంటున్నానని చెప్పొద్దు. స్టిల్ మాకు ఇంకా అర్థం కాలేదు లేకపోతే ఫలానా డౌట్ ఉంది అని అనొచ్చు. లేదంటే మీరు ఏదన్నా చెప్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అనుకున్నట్టు చెప్పొచ్చు. అనింత చెప్పింది చాలా బాగుంది. మీరు ఆ క్లారిటీకి వచ్చారు. ఇంకేమన్నా మాట్లాడతారా ఉపేంద్ర?
శాస్త్రి అంటే ధర్మశాస్త్ర పండితుడిగా పాత నిబంధన కొత్త నిబంధన మొత్తాన్ని అవపాసన పట్టిన వాడుగా మనం చూస్తాం సార్. ఎజ్రా గ్రంథము 7:6 కూడా ప్రవీణత గల శాస్త్రి ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వాళ్ళను శాస్త్రి అంటారు సార్. అయితే ఇక్కడ యజమానుడు అనేది యేసుక్రీస్తుగా నేను అర్థం చేసుకున్నాను సార్. తన ధననిధిలో నుండి కొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాను అనేది సార్ అది యేసుక్రీస్తుగా నేను తీసుకుంటున్నారు సార్. ఎందుకంటే అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు కాబట్టి. మనం కూడా అలాగా బైబుల్ అంతటిని తెలుసుకొని చెప్పేవారుగా ఉండాలని నాకు అర్థం.
శేఖర్, ఉపేంద్ర యజమానుడు యేసయ్య అని తీసుకుంటున్నాడు. ఏమంటాను? ఏమంటావు?
ప్రజలాడు సార్, నేను స్టడీ చేసినప్పుడు ఫస్ట్ అంతా నేను యేసుప్రభునే తీసుకున్నాను సార్. కానీ నాకు ఎక్కడా కూడా యేసుప్రభుకి అనేటట్లుగా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అందుకనే అది నాకు చిన్న డౌట్ ఉంది సార్. కాకపోతే ఈ శిష్యుడిగా మారిన శాస్త్రి గురించే అని నేను అనుకుంటున్నాను సార్.
ఈ యజమాని ఆ శిష్యుడే, ఆ శాస్త్రియే అని శేఖర్ అంటాడు. యజమాని కాదు సార్, నేను అలా ట్రై చేశాను కానీ అవ్వలేదని చెప్పాడు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడచ్చు. యజమానుని ఎలా తీసుకుందాం? యేసయ్య అనుకుందామా లేకపోతే ఆ శిష్యుడు అనుకుందామా?
సార్ శిష్యుడనే అనుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు వాక్యం అనే ధననిధిలో నుండి కొత్త పదార్థాలు పాత పదార్థాలు వెలుపలకు తెచ్చు అంటే మనమే కదా బోధి. శిష్యులు ఎవరైతే ఉన్నారో వారే కదా వెలుపలికి తేవాలి. వారు ఆ తెచ్చి ఇంటి యజమానుని అంటే యజమాని శిష్యుడని అనిపించింది సార్ నాకు కూడా.
యజమాని అన్న మాట దగ్గర సాధారణంగా దేవుడిని తీసుకుంటాము కానీ ఇక్కడ మాత్రం ఆ ఇంటి యజమానితోడు శిష్యుడిని పోల్చాడు అని మాధురి అంటారు. బాగుంది ఆలోచన. మిగతా వాళ్ళు కూడా శిష్యుడే అని చెప్పేసి ఆ శాస్త్రి అని చెప్పి రిప్లై ఇస్తా ఉన్నారు చాట్ బాక్స్ లో. కాబట్టి ఉపేంద్ర నువ్వు ఆలోచించుకుంటే బాగుంటది. సరే ముందుకెళ్దాం. మరి ఇంకేమైనా ఉంటే అడగండి, ఏమి లేకపోతే మనం ముందుకెళ్దాం. చాట్ బాక్స్ లో కూడా పెట్టారు, మిగతా వాళ్ళు మాట్లాడదంటే మాట్లాడండి. ఎంత బాగా పెట్టారంటే చాట్ బాక్స్ లో శాస్త్రి అంటే టీచర్ ఆఫ్ ద లా అంటాడు అనిల్. ఎజ్రా శాస్త్రిని కోట్ చేశారు. సో ధననిధి అంటే వాక్యం అని అన్నారు. సుసన్న కిరణం తను తెసారోస్ అన్న పదం మూల భాషట. అందులో ట్రెజర్ నిధి అని వచ్చింది, అంటే డబ్బులు దాచుకునేది కాదు ఇది, ఒక మనిషి హృదయంలో పేరుకుపోయిన జ్ఞాన సంపద అని అంటుంది. బాగుంది. ఒక శిష్యుడు తన హృదయంలో దాచుకున్న దేవుని వాక్యమే ఈ తెసారోస్ అన్నారు. ఓకే బాగుంది. తర్వాత పౌలును కూడా కోట్ చేశారు. ఈ పౌలు ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు ఒకప్పుడు శాస్త్రి, కానీ ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత కొత్త నిబంధన కూడా ఎరిగాడు. ఈయన పాత నిబంధన కొత్త నిబంధన రెండింటినీ కోట్ చేసి సువార్త బోధిస్తా ఉన్నాడు. పరలోక రాజ్యంలో శిష్యుడు ఇలాంటి శాస్త్రులు అవుతారు. పేతురు కూడా అంతే, ధర్మశాస్త్రం అయితే తెలుసు, ఏసే దేరికి వచ్చాడు ఆయన మతీ సువార్త అంతా పాత నిబంధన ప్రవచనాలు కోట్ చేస్తూ రాస్తా ఉంటాడు అని మీరు పౌలును కూడా కోట్ చేసి మాట్లాడుతున్నారు. ఆ శ్రీను అంటాడు, శాస్త్రి పాత నిబంధనలోని ప్రవక్తలు ధర్మశాస్త్ర కొత్త నిబంధనలో క్రీస్తును సువార్తను నమ్మాలి. ఓకే, శాస్త్ర పాత నిబంధన వారు కొత్త నిబంధన నమ్మినప్పుడే ఈ రాజ్యంలో శిష్యుల్లా ఉంటారు. ఈ రాజ్యంలో శిష్యులు వాళ్ళు ఒకటి కాదు. పాత నిబంధన శాస్త్రులు ఏసే చెబుతున్న శాస్త్రి ఒకటి కాదు అని అంటాడు. బాగుంది, ఆలోచన కూడా బాగుంది. రైట్, డాక్టర్ గారు ఏది పెట్టాడు పెట్టారు, బాగుంది. మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. రాజు డిఆర్టీ మంచి విషయాలు మాట్లాడాడు. రైట్ రైట్, బాగుంది. విజయ చంద్ర, యేసు ప్రభు వారిని యజమానిగా తీసుకోవడానికి ఎలాంటి క్లూ లేదు కదా సార్, కాబట్టి శాస్త్రిగానే తీసుకోవచ్చు. అద్భుతం. మీకు అక్కడ క్లూ ఉందా లేదా, కాంటెక్స్ట్ ఏంటి? జనరల్ గా యజమాని అన్నప్పుడు ఏసే కనబడతాడు. మళ్ళా కాంటెక్స్ట్ బైబిల్ స్టడీ యొక్క బ్యూటీ ఏంటంటే యజమాని అనగానే దేవుడు కనబడతాడు. కానీ ఈ కాంటెక్స్ట్ లో యజమాని దేవుడు అవడం, కాంటెక్స్ట్ లో ఏంటంటే ఆ శిష్యుడే ఈ యజమాని అని మనకు అర్థం అవుతుంది. దీని అర్థం చేసుకోవాలి. సో రాము అని ఏమంటాడంటే, వాక్యాన్ని బోధించేవారు ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ సందర్భాలను సహితం బోధించాలి. రెండు తీసుకోవాలి బోధకి. కొత్త నిబంధన క్రైస్తవులు పాత నిబంధన మాకు అక్కర్లేదు, మేము దాన్ని పట్టించుకోము, అందులో ఉన్నవి కరెక్ట్ కాదు అని అనడానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటాడు, ఆ కొత్త పదార్థాలు పాత పదార్థాలు వెలుపులకు తీసుకొస్తారు అన్నప్పుడు పాత నిబంధనలో ఉన్న సత్యాలను కూడా మనం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఆలోచన కూడా బాగుంది. సరే, ఆల్మోస్ట్ మీ అందరూ చక్కగా మాట్లాడారు, అవగాహన వాక్యం మీద అవగాహన వచ్చింది, కన్ఫ్యూజన్ ఏమీ లేదు కాబట్టి ముందుకెళ్తున్నా. ఇక్కడ ఒకసారి వాక్యాన్ని చదివేద్దాం, ఈజీగా ఉంటుంది. తన శిష్యులు ఉపదేశకులై ఉండాలని యేసు ప్రభు సూచిస్తున్నాడు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మేము వాక్యం చెప్పలేమండి, మాకు వాక్యం రాదండి, అది నిజంగా మోసం. మీరు పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడాల్సిన అవసరంలా, మీ పక్క వాళ్ళకి మీకు అర్థమైంది చెప్పగలగాలి. దానికి టాలెంట్స్ ఏం అక్కర్లా, క్లారిటీ ఉంటే చాలు. యేసయ్య తన శిష్యులు ఉపదేశకులై ఉండాలని సూచిస్తున్నారు. యేసు ప్రభు ఆ సమయంలో చేస్తున్నట్లే వారి దేవుని వాక్కు అనే విశాలమైన గిడ్డంగుల నుంచి పాత వడంబడికి గ్రంథంలోని పాత నిధులను, కొత్త వడంబడిక నుంచి కొత్త నిధులను ప్రజలకు అందించారు. శిష్యులు రెండింటిని మీద అవగాహన కలిగి ఉండాలి, రెండింటిని బోధించాలి. రెండింటిని బోధించాలన్నా కాదు, కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన సత్యాలను మనం చూడాలి. పాత నిబంధనలో ఉన్న విషయాలు దగ్గర మీరు కొత్త నిబంధన అవగాహనలోకి వస్తే తప్పకుండా మీరు బోధించగలుగుతారు. రైట్, మరి ముందుకెళ్దాం. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఏమి డౌట్లు లేకపోతే ముందుకెళ్ళిపోదాం. టైం అయిపోయింది, కనీసం ఈ పోర్షన్ కంప్లీట్ చేస్తే ఏమైనా బాగుంటది కాబట్టి చెప్పి నేను ముందుకెళ్తా ఉన్నాను. 53-54 నాగరాజు గారు, మీరు ఏమైనా మాట్లాడే ఉన్నాయా? 53-54 ఏమైనా ఉన్నాయా?
మాట్లాడేదంటే యాక్చువల్లీ అది స్వదేశము అని ఉన్నప్పుడు ఆయన నజరేతు వాడని ఇక్కడ నేను ముందుగానే స్టేట్మెంట్ చేస్తున్నాను సార్. అలాగే ఆయన జ్ఞానము ఇప్పుడుది కాదు, 12 ఏళ్ల వయసు అప్పుడే ఆయన శాస్త్రులతోనూ పరిచయాలతోనూ కూర్చున్న జ్ఞానాన్ని ఆనాడే ఆయన తెలియపరిచారు. పెద్దవారు అయిన తర్వాత ఆయన సంఘంలో బోధించినప్పుడు కూడా జ్ఞానం ఉన్నతంగాను అద్భుతాలు ఎంతో గ్రేట్ గా కనిపించినట్లుగా ఉన్నాయి. వారు ఆయన అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు, కాబట్టి ఆయన చేస్తున్న బోధకు వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా కనపడుతుంది సార్. ఏమైనా అడిగితే సమాధానం చెప్తాను సార్.
ఏమైనా అడిగితే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ నాగరాజు ఏఆర్ఎస్ గారు అంటున్నారు, డౌట్లు ఏమన్నా అడగండి. డౌట్లు ఏం లేకపోతే ముందుకెళ్దాం.
శాస్త్రులకి పరిచయాలకి డిఫరెంట్ ఏంటి సార్? అది డౌట్.
ఈ ఒక మాట ఈ సందీప్ యూత్ కోఆర్డినేటర్ ఒక వాక్యం పెట్టాడు. ఏమంటాడు, యాకోబు 3:1 పెట్టి, నా సహోదరులారా బోధకుల మీద మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కాబట్టి ఆయనేమో శిష్యుడు ప్రతి ఒక్కరు మంచి విషయాలు ఆ పాత విషయాలు కొత్త పదార్థాలు బయట తెస్తారన్నారు. యాకోబేమో బోధకులు కావద్దు అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి అని అంటున్నాడు ఆయన. ఏమైనా అవసరం రిలవెంట్ క్వశ్చన్ అవసరమైన క్వశ్చన్ ఎవరైనా ఒకరు మాట్లాడితే మాట్లాడాడు ఏమంటారు త్వరగా
అప్పుడు తీర్పులోనికి రాకుండా ఉంటాం సార్.
మరలా చెప్పమా.
మనం చేసిందే చెప్పాలి సార్, అప్పుడు తీర్పులోనికి రాకుండా ఉంటాం సార్.
అక్కడ బోధించొద్దు అన్నది ఉద్దేశం కాదు. మీరు బోధ చేస్తున్నారు కానీ మీ బ్రతుకులు అలా లేదు, మీరు చెయ్యట్లేదుగా చెప్తున్నారు, అది సరైనది కాదు అని సరిచేయడానికి మాట్లాడుతున్నాడు. మనం తప్పిపోతున్నాం తప్పిపోవద్దని. ఏసయ్యేమో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి బోధించండి అన్నప్పుడు నువ్వెట్లాగా బోధ చేయడం మన పని కాదని అంటావు. చాలా మంది ఈ వాక్యాన్ని కోట్ చేసుకుని మోసపోతా ఉంటారు. అక్కడ ఉద్దేశం బోధించొద్దని కాదు, బోధిస్తున్న నువ్వు పాటించాలి కదా, బోధిస్తున్న నువ్వు తప్పిపోకూడదు కదా, లేకపోతే నువ్వు తీర్పులోకి వస్తావు కదా అని జాగ్రత్తలు చెప్తున్నట్టుగా తీసుకోవాలి అంటారు స్వరూప. బాగుందమ్మ నీ ఆలోచన. విజయని మీద అడిగా మాట్లాడతావా.
శాస్త్రులకి పరిశ్రమలకి డిఫరెంట్ ఏంటి సార్ ప్రశ్న?
ఎందుకు నీకు ఆ ప్రశ్న వచ్చింది? ఏ వాక్యం నుంచి ఆ ప్రశ్న అడిగావు విజయ్?
అంటే సహోదరులు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో శాస్త్రులు పరిశ్రమ
సహోదరులు మాట్లాడితే మాట్లాడారు గానీ మనం ఏమన్నామంటే కాంటెక్స్చువల్ క్వశ్చన్, ఆ వాక్యంలో ఉన్న ప్రశ్నలు అడగండి. లేకపోతే మన వాక్యం మన ఎందుకే బాగా మనం డిస్కస్ చేసి మనకిచ్చిన స్క్రిప్చర్ ని కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ అయినట్టే. మనకు ఇచ్చిన వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని అప్పుడు టైం ఉంటే బయటకు వెళ్ళచ్చు. మనం ఇక్కడ లేని దాన్ని తీసుకోలేదు నేను. రైట్, ముందుకెళ్దాం మరి. ఎక్కడ ఆగిపోయాం నాగరాజు గారిదా? 53:54. 53:54లో నాకు క్లారిటీతో ఉన్నాను, మీరు అడిగితే చెప్తానండి అన్నాడు. ఏమైనా 53:54లో ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. స్వదేశం అంటే ఆయన క్లారిఫై చేశాడు, నజరేతు అన్నాడు. నేను మళ్ళీ ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యేసయ్య బోధిస్తున్నాడు, శిష్యులు బోధించమని ఆజ్ఞాపించాడు. బోధించటం అన్నది ఆయన ఆజ్ఞను పాటించటం. దానికి మీరు యాకోబు 3:1 దేన్నో తీసుకొని బోధించడానికి గిఫ్ట్ కావాలి, బోధించడానికి ఏదో కావాలని చెప్పి మీరు ఆగొద్దు. మీరు బోధించటం అవసరం, బోధించండి. దాని విషయంలో మీరు సరైన స్టడీతో బోధిస్తే, క్లారిటీతో బోధిస్తే బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? బాగుంది. చాలా మంది యాకోబు 3 మీద బాగా మాట్లాడుతున్నారు, బోధించాలి కానీ మనం పాటించాలి కూడా అన్నారు. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ ఒక మాట సోదరుడు, ఇది దాము గారు అంటారు, దేవుడు నరకం గురించి చెప్పేది మనం భయపెట్టడానికి కాదు, మన సరిదిద్దడానికి. కాబట్టి మీరు సరిదిద్దుకోవడం కొరకు అంటాడు. అనిల్ అంటాడు, మన సొంత దేశంలో మన సొంత ఇంట్లో మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా? ఎందుకు వచ్చాం అక్కడ కాదు, ఇంకా రాలేదు కదా తర్వాత వాక్యం. రైట్, ముందుకెళ్తున్నాను. నాగరాజు గారి పోర్షన్ మీద ఏమి డౌట్లు లేవని మీరు అంటున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. తర్వాత 55:56 మాదిరి, అమ్మా నీ వాక్య భాగంలో ఏమన్నా నువ్వు మాట్లాడేవి కానీ డౌట్లు కానీ నువ్వు చెప్పే కారంటే చెప్పు, తర్వాత క్వశ్చన్ తీసుకుందాం.
ఇప్పుడు 53:54 ఇది కంటిన్యూషన్ సార్. అంటే స్వదేశమునకు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడు, అంటే ఇతను మనం చూసిన వాడే కదా అని చెప్పి వాళ్ళ అపనమ్మకం వ్యక్తం చేస్తారు సార్. అక్కడున్న వారి స్వదేశులు, అక్కడున్న జన సమూహం, వారు తెలిసిన వారు, చిన్నప్పటి నుంచి చూసిన వారు యేసు కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ
ఫలానది అర్థం కాలేదని అడగాలి, లేకపోతే అక్కడ నీ క్వశ్చన్ వచ్చి సమాధానంతో చెప్పాలి. ఏం అర్థమైందని అడగట్లా, నీ పోర్షన్ లో ఏమైనా కానీ స్టేట్మెంట్స్ కానీ ఉన్నాయని అడుగుతున్నా. లేదు సార్, నాకు క్లియర్ గా ఉందానంటే మిగతా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పి కానీ.
ఓకే సార్, నాకు క్లియర్ గానే ఉంది సార్. యేసు
నీకు క్లియర్ గా ఉంది చాలు. ఏం క్లియర్ గా ఉంది ఇప్పుడు చెప్పొద్దు. వారు ఏమైనా అడిగితే చెప్పి, ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు సిద్ధంగా ఉంది, మీకు సమాధానాలు చెప్తారు. 55 56 వచ్చిన స్టడీ టీమ్.
ఓకే సార్.
ఈ బైబిల్ స్టడీలో కృష్ణవేణి గారు ఏమీ మాట్లాడలేదు, స్వరూప గారు మాట్లాడింది, తను అనిత మాట్లాడింది, ఒక్క కృష్ణవేణి తప్ప అందరూ మాట్లాడినట్టేనా. శ్రీను ఫస్ట్ పెట్టాలి మాట్లాడినట్టున్నాడు ఒక మాట. ఓకే, ఏమన్నా 55 56 ఏమన్నా మీరు మాట్లాడేది ఏమన్నా ఉంటే మాట్లాడండి. మీరేమి మాట్లాడకపోతే మీకే సందేహాలు లేవని భావిస్తా ఉన్నా. అందులో నీ పోర్షన్లో ఒక ప్రశ్న అడిగారమ్మా, ఏమన్నారంటే ఏసయ్యకు బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఉన్నారా, మరియ తల్లికి మిగతా పిల్లలు కూడా ఉన్నారా, ఆర్షంవో లేరు అంటారు కదా అని అడుగుతున్నాడు. మీరేమంటారమ్మా?
సార్ ఇక్కడ క్లియర్ గా మనకి తెలియజేశారు కదా సార్, యాకోబు యోసేపు సీమోను యూదయా అను వారు 5 సోదరులు అని చెప్పి.
కాబట్టి ఉన్నారు అని వాటిలో ఉంది, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మరియ తల్లికి మిగతా పిల్లలు కూడా ఉన్నారు అని అంటాం, అంతేనమ్మా?
అవును సార్, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది.
రైట్, ఇక్కడ వాక్యంలో ఉంది కాబట్టి ఆమెకు మిగతా పిల్లలు కూడా ఉన్నారు అని మనం చూస్తున్నాము. వడ్లవాడు అంటే నీకేమర్థమైందమ్మా? వడ్లవాడు అంటే
కుమ్మరి పని చేయవాడు లేదంటే మేస్త్రి అని అర్థమైంది సార్. ఆ పని తన తండ్రి చేసేవాడు కాబట్టి, యోసేపు గారు చేసేవారు కాబట్టి అలా సంబోధించారు.
వడ్లవాడు అంటే కుమ్మరి అంటారా మీరు?
ఇప్పుడు నేను స్టడీ చేసినప్పుడు నాకు వడ్రంగి పని చేయవాడు.
వడ్రంగి పని, వడ్లవాడు అంటే కుమ్మరి పని కాదు.
నేను అది స్టడీ చేసినప్పుడు వడ్రంగి పని అని ఉంది, కుమ్మరి అని కూడా ఉంది సార్ వేరే చోట, అందుకని చెప్పండి.
కుమ్మరి అని ఉంటే దాన్ని మనం తీసుకోలేము. వడ్లవాడు అంటే
వడ్రంగి పని
అనే పని. తర్వాత నాకు ఇది కడతాను, ఏసయ్య గొర్రెల కాపరియా లేకపోతే వడ్లవాడా? ఆయన చేసింది గొర్రెలు కాశాడా లేకపోతే వడ్రంగి పని చేశాడా మాధురి?
అంటే తండ్రితో సహకరించి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అంటే, యోసేపు గారు వడ్లవాని వడ్లవారు సార్. ఇక్కడ యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి అని ఉంటది కదా, అంటే ఆయన గొర్రెలనే కాచారు.
అదే అమ్మా, నేను ఏమంటున్నానంటే ఆయన ప్రొఫెషన్ షిపర్ గొర్రెల కాపరా లేకపోతే కార్పెంటర్ అని అడుగుతున్నాను.
యేసు ప్రభు వారు గొర్రెల కాపరి అని,
యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరి కూడా వడ్రంగి కూడా అని అంటావా, రెండు చేశాడంటావా?
ఇక్కడ వాక్యం ప్రకారం ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అంటే, యోసేపు గారు చెప్పింది మాత్రమే ఇక్కడ కోట్ చేశారు సార్ వడ్లవాని కుమారుడు అని, ఆయన చేసినట్లుగా చెప్పలేదు.
సరే తల్లి, నీ అవగాహన చెప్పమ్మా. ఇక్కడ రాయబడింది అయితే వడ్రంగి పడి అని రాయబడింది. నేను నిన్ను అడుగుతున్నా, ఆయన గొర్రెల కాపరి కూడా కదా, ఆ పని కూడా చేశాడు కదా అని అంటున్నాను. నువ్వేమంటావు?
ఏమో సార్, అంటే తండ్రితో సహకరించి ఉండొచ్చు.
యోసేపు గారు కూడా గొర్రెలు కాపరి అంటావా?
కాదు సార్, వడ్ల పని వాడని ఉంది కదా సార్.
రైట్, మిగతా వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం. ఏమైనా మాట్లాడతారండి, ఆయన కార్పెంటరా, ఆయన చెప్పాడా, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు తండ్రి యోసేపుని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడతారా?
ఆయన ఆయన కార్పెంటర్ సార్.
ఆయన కార్పెంటర్ నాగరాజు. మరి గొర్రెలు కాపరి?
ఆయన ఉపమాన రీతిగా చెప్పేవారు సార్, నేను గొర్రెలక కాపరిని, మంచి గొర్రెల కాపరి తన యొక్క మంద కోసం ప్రాణం పెట్టును అని తను బోధ విషయంలో ప్రజలకు చెప్తూ ఉండేవారు సార్, నేనే కాపరిని అని.
అంతే తప్ప ఆయన గొర్రెలు కాయలేదు?
లేదు సార్, ఆయన ఎక్కడ కాసినట్టు లేదు సార్.
ఓ బాగుంది, ఇంకెవరన్నా మాట్లాడతారా? నాగరాజు అభిప్రాయం చెప్పాడు, దీని మీద ఏమైనా మాట్లాడతారా?
నిజమే సార్, గొర్రెల కాపరి అంటే ఉపమాన రీతిగా మనల్ని ఉద్దేశించి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ వడ్లవాడు అని అంటే తన తండ్రి వృత్తిని తను చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి సార్. గొర్రెల కాపరి అంటే మనకు సార్, అంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటాము. తర్వాత యోహాన్ సువార్తలో కూడా మనకు
నేనేమంటానంటే డౌట్ వస్తే అప్పుడు కానీ మీరు వెళ్ళొద్దు, మీరు చెప్పి సాగిపోవడమే, లేకపోతే నడవద్దు. పండి మాధురి, నీకేమైనా క్లారిటీ వచ్చిందా వాళ్ళు మాట్లాడుతున్నది?
అవును సార్, క్లారిటీగానే ఉంది. అది అది ఆయన ఏదైనా సంబోధించినప్పుడు మన జన సమూహం గురించి గొర్రెల కాపరిని గొర్రెల కాచేవాళ్ళు, ఇది తండ్రితో సహకరించే వాళ్ళు వడ్రంగి పనిలో, అంతే సార్. అది క్లారిటీ వచ్చింది సార్ నాకు.
నువ్వేమంటావు, యేసుక్రీస్తు ప్రభు కూడా పనిచేశాడు అంటావా?
తండ్రితో సహకరించి ఉండొచ్చు సార్. యేసుప్రభు వారు గొర్రెల కాపరినా అంటే ఆయన ఇదే అన్నలందరూ చెప్పినట్లుగా సంబోధించినప్పుడు నేను గొర్రెల కాపరిని అని తెలియచేశారు. కానీ గొర్రెలను కాచినట్లుగా నేను బయట
గొర్రెల కాపరి క్లియర్ వదిలే. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఏసయ్య పని చేశాడు, కార్పెంటర్ పని చేశాడు అంటాను, అవునా అని అడుగుతున్నాను.
తండ్రికి సహాయం చేసి ఉండొచ్చు సార్, ఉండొచ్చు అంటే నాకు క్లారిటీగా తెలియదు.
అభిప్రాయం మాత్రమే, ఎవరైనా మాట్లాడితే బాగుంటది. ఏమో ఇది యేసుక్రీస్తు ప్రభు కూడా పనిచేశాడా, ఆయన కూడా కార్పెంటర్ పని చేశాడని మీరు అంటారా ఈ మాటను బట్టి?
ముప్పై సంవత్సరాలు కూడా తన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తను క్రీస్తు ప్రభుల వారు ఊరికే అయితే ఉండలేదు, వడ్రంగి పని చేశాడని చెప్పొచ్చు సార్.
చేశాడు అనుకోవచ్చు చాలా మంది, అవును చేశాడు అవును చేశాడు అని పెడుతున్నారు. నాగరాజ్ ఏమంటారు?
సార్, నేను కూడా సోదరుతో ఏకీభవిస్తున్నాను సార్. ఆయన 30 ఏళ్ల పాటు సోమర గారు లేడు సార్, ఆయన తల్లిదండ్రుల యొద్ద ఎదుగుతున్నట్లుగానే వర్క్ చేస్తున్నట్లుగానే మనం ఆలోచన చేయొచ్చు. థ్యాంక్ యూ.
ఇందులో సువిశేషన్ గారు కాదు, ఆవిడ కాదు, ఎవరో పెట్టారు, మోజెస్ గారు, రెవెన్యూ అనకాపల్లి. ఈయన అభిప్రాయం కరెక్ట్ కాదు సార్, ఆయన పని చేయలేదు, ఏసే పని చేయలేదు అని చెప్పేసి ఆయన అంటాడు. చాలా మంది పనిచేశాడు అని చెప్పేసి అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు పనిచేశాడు, వడ్రంగి పనిచేశాడు, అది కొంచెం మనం ఆలోచించాలి. సరే ముందుకెళ్దాం. ఎక్కడ దాకా వచ్చాం అంటే ఈ ఒక్క వాక్యం తీసుకుంటే అది పొద్దున క్లోజ్ చేస్తాను, రేపు మనం డిస్కస్ చేద్దాం, మిగతావన్నీ రేపు మాట్లాడుకుందాం. 57, 58 శ్రీను, నీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయా
సార్? ప్రజలాడు సార్, వాక్య భాగంలో మాట్లాడేది ఏం లేదు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి నేను ఆన్సర్ చేయడానికి అడుగును సార్.
నేను రెడీగా ఉన్నాడు, అడిగితే చెప్పేస్తాను అంటున్నాడు, అడగంటే సమాధానంలో చెప్తాడు ఆయన. ఆల్రెడీ నీ పోర్షన్ మీద ప్రశ్నలు వచ్చాయి శ్రీను, నీ పోర్షన్ మీద ప్రశ్న ఏమంటారు అంటే స్వదేశంలో ఘనహీనుడు కాకపోడు అని ఉంది కాబట్టి మన ప్లేస్ లో కూడా మనం అంతేనా అనుకోవాలని అడుగుతున్నారు ప్రశ్న
సార్. ఇక్కడ బ్రదర్ అడిగినట్టు Mark 6:4 ప్రకారం అందుకు యేసు ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువులోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. Mark 6:4 ప్రకారం సార్ బ్రదర్ అడిగిన దానికి
నువ్వు అందులోకి వెళ్ళదు, ముందు ఏం చెప్పాలో చెప్పే, తర్వాత అవసరమైతే లోపలికి వెళ్ళగాలి
సార్. మళ్ళీ చెప్పండి సార్,
నా ప్రశ్నకు ఒక వాక్యాన్ని కోట్ చేసావు, ఇందుకే దాన్ని ఏమనుకోవాలి, అవుననుకోవాలా కాదనుకోవాలా? మా ఇది ప్రశ్న ఏంటి, మన విషయంలో కూడా అంతేనా అన్నది ప్రశ్న.
అంతే సార్.
అని ఇలాంటాడు ఎక్స్ప్రేజ్ నుంచి, మన సొంత దేశంలో మన సొంత ఇంట్లో మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా అని అడిగాడు. అంతే అని అంటావు?
అంతే సార్.
అంతే అన్న వంటి ఇంకొక ప్రశ్న వచ్చింది, అలాగైతే మన సొంత వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా అని కూడా అడిగారు, ఏమంటావు మరి?
ఉంది సార్, కానీ అక్కడ విశ్వాసత. ఇప్పుడు నేను కొంచెం వివరణ ఇవ్వచ్చా సార్? స్థానిక తిరస్కరణ అక్కడ సార్, మన సుపరిచయం అక్కడ. అంటే అక్కడ ప్రవక్త అని ప్రకటించుకున్నాడు దేవుడు. ఇక్కడ ప్రవక్తకి కూడా ఇంకోటి చెప్తా సార్, నేను చెప్పమంటే ప్రవక్త అంటే
చెప్పొద్దు, ఎంతవరకు చెప్పాలంటే దాని ఏమంటారు, మనకు స్వదేశంలో వ్యతిరేకతలు ఉన్నాయని చెప్పి ఉంటాయి అన్న అవునన్నావు, మరి అలాగైతే అక్కడ మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అంటే ఉంటాదో లేదో ఏదో షార్ట్ గా చెప్పు, డీటెయిల్ గా వెళ్ళకు. నువ్వు ఏదో ప్రసంగం
రాకుండా ఉంటుంది, రక్షించుకోవడం కూడా మనకు ఉంటది.
ఉంటారు, బాధ్యత ఉంటారు.
చెప్పండి.
బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా ఈ పాయింట్ మీద? ఏమైనా మాట్లాడతారా స్టడీకి? ఈ రెండు ప్రశ్నలు వచ్చి రెండు ప్రశ్నల మీద శ్రీని అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం కూడా చెప్పండి, క్లోజ్ చేసుకుందాం. ప్రశ్న ఏంటంటే, సొంత వారి మధ్య సొంత ఇంటికి సొంత వైద్యం పనిచేయదు, లేకపోతే సొంత వాళ్ళకి సొంత వారి విలువ తెలియదు అన్నట్టుగానే ఈ మాట ఉంది. మన పరిస్థితి కూడా అంతేనా? మనం వాళ్ళ మధ్య పనిచేయాల్సిన అవసరం ఉందా? ఏమంటారు స్టడీ టీమ్?
సార్ ప్రైజ్ లార్డ్.
నాగరాజు
సార్, పని చేయాలి సార్, తిరస్కరణ వస్తుంది, కానీ పని పని మాత్రం చేయాల్సింది సార్. థ్యాంక్ యూ.
పని చేయకపోతే ఏమవుతుందట?
మన వారిని మనం రక్షించుకోవడంలో విఫలమైపోతామని నా అభిప్రాయం సార్.
అవునబ్బా, బయట రక్షిస్తున్నాం కదా, మన వాళ్ళు రక్షించుకోకపోతే సరిపోదా? ఖచ్చితంగా రక్షించుకోవాల్సిందే అని అడుగుతున్నాను.
మనం మనం రక్షించుకోకపోతే మన ఇంటిని మనం కాల్చు కాకపోతే ఎదుటి వారి ఇంటిని కాయడం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్?
అది కొలమాను. మనం అధ్యక్షుల లెక్కల్లో కూడా తన ఇంటిని ఏలిన వాడు సంఘాన్ని ఎట్లా ఏలుతాడు, విశేషంగా స్వజనులను రక్షించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం పరిస్థితులు ఎలాగున్నా సరే అది మన ఏర్పాటు, మన కుటుంబాన్ని రక్షించుకోవడం మన ఏర్పాటు. ఆ విషయాన్ని నాగరాజు మాట్లాడుతున్నాడు. బాగుంది, ఆలోచన బాగుంది. రైట్, ఇక్కడితో నేను ఆపేస్తున్నాను, టైం అయిపోయింది, ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. రేపు మనం స్టడీ చేస్తాం కాబట్టి మీరు ఒకసారి వచ్చిన డిస్కషన్స్ బట్టి మళ్ళీ రీస్టడీ చేయండి. రేపు మనం ఈ పోర్షన్ కంప్లీట్ చేయడమే కాకుండా 13వ అధ్యాయం మొత్తం మీద సెక్షన్స్ కూడా మాట్లాడతాం. అందుకోసం మీరు స్టడీ ట్యూ ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా మనం చేస్తూ, యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయిన వారందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ, ఒకరు మీలో నుంచి సమయం తీసుకొని విన్న విషయాన్ని బట్టి స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. స్టడీ ట్యూ ఒకరు ప్రారంభం చేస్తారా? మీట్లో ఉన్నారు, అర్థం కాదు, మౌనంగా ఉన్నారు.
థ్యాంక్ యూ సార్ కాన్ఫరెన్స్ కాల్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తండ్రి. నాయన ప్రార్థిస్తుంటున్నాం, సహాయాన్ని దయచేసిన దేవా నీకు వందనములు. ఇంతవరకు తండ్రి నాయన యొక్క స్టడీ టీమ్ లో నాయన తోడుగా నడిపించుంటున్నావు. ప్రతి ఒక్కరి ద్వారా నీ యొక్క ఆత్మీయమైనటువంటి మాటలను నాయన మాకు అనుగ్రహించుంటున్నావు. అందుని బట్టి నీకు వందనాములు. నిజమే తండ్రి నాయన, పరలోక రాజ్యము మరి ఏ విధంగా ఉంటుంది, వేటిని పోలి ఉంటుంది, ఆ యొక్క వల అయితేనేమి నాయన, వాక్యం గురించి మరి తండ్రి నాయన ఎస్ఐ యొక్క అనేక రకములైనటువంటి చేపల నిమిత్తము మరి నాయన ప్రతిదీ కూడా నాయన మాకు అనుగ్రహించి ఉంటున్నారు. మరి ఆ మాటల ద్వారా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన వివరించి మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మరలా తండ్రి నాయన ఈ యొక్క మరి నాయన ఉదయ కాల సమయంలో నాయన మాతో మాట్లాడింటున్నామని నాయన మేము నమ్ముచ్చి ఉంటున్నాము తండ్రి. మరలా తండ్రి నేను రేపటి కాల సమయంలో కూడా నాయన మాతో ఉండి నాయన సహకరించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థనని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సార్.
ప్రార్థన చేసిన సోదరు